సోదరి కాల్సన్, ధన్యవాదాలు మీకు. ప్రభునందు సహోదరి సహోదరుని మీ అందరికీ శుభాకాంక్షలు. కొన్నిసార్లు అటువంటి అద్భుతకరమైన సాక్ష్యాల ఉదయం నుండి వింటూ అలా లేవాలంటే నేను కొంత ఐశ్వర్యత చూపుతాను. మరి ఆ తర్వాత మన బాప్టిస్ట్ సహోదరి సహోదరుడు అనుభవిస్తున్న శ్రమలను హింసలను గుర్చి సాటి పౌరునుగా అలా తలస్తుంటాను. ఒక బాప్టిస్ట్ వానిగా, క్రితం ఒక మిషనరీ బాప్టిస్ట్ కు చెందిన వానిగా, ఆ ప్రజలు అక్కడ విషయాలు ఎరిగిన వాళ్ళై ఐశ్వర్యం చూపుతాను. నేను అలాంటివి అనుభవించాను. నా సొంత ప్రజలే నాకు ఎదురు తిరిగారు. నేను పిచ్చివాణ్ణి అయిపోయినని వారు తలంచి నన్ను తరివివేశారు. నేను అది తెలుసుకుని నేను కొద్దిగా తిరగదెప్పి మామూలుగానే ఇలా చెప్పాను, నేను పిచ్చివాణ్ణినట్లయితే నన్ను ఒంటరిగానే ఉండనివ్వండి, ఎందుకంటే నేను మామూలు మనుషులతో ఉన్నదానికంటే ఇప్పుడే సంతోషంగా ఉంటున్నాను. అవునండి, వందనాలు మీకు. కాబట్టి ఆ విధమైన ఒక చిన్న వేదాంతాన్ని నేను పట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా నిజంగా నేను ఆనందాన్ని పొందుకుంటున్నాను. తరచుగా మనం తెలియపరుస్తున్న ఈ చిన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సహోదరుడు లైక్ క్యాంబ్లైట్, ప్రథమంగా మేము ఆరంభించిన కూటాలకు నిజంగా వారే గట్టి వ్యతిరేకులని నాకు గుర్తుంది. అయితే మీకు తెలుసు కదా, ఒకప్పుడు పౌల పేరు గల ఒకడు అలాగే ఉండి మనలో ఒకడైపోయాడు. కాబట్టి నేను ఇలా అనుకుంటాను, వారు కోరేవన్నీ నీ జీవం కోసం అవుతున్నది. ఏ కాలంలో అయినా ప్రయాణించేదానికంటే జీవించేది నాకు ప్రాముఖ్యమని మీకు తెలుసు. ఒకప్పుడు ఒక పెద్ద బోధకుడు ఉన్నాడు, మంచి సంపూర్ణ సువార్త మనిషి. అతడు మీ అందరికి అతడు తెలుసుకుంటాడు, రెవరెండ్ బోత్ క్లింబన్ కదా. 7 రకాలైన భాషలతో సువార్తను ప్రకటిస్తాడు. అతడు మంచి చురుకైన వాడు. అతడు మహాకాయ. అతడు సహోదరి మోర్, నేను ఒక విషయాన్ని తర్కించుకుని వెళ్తున్నాము. నేను అతనికి ఎదురుగా స్థలంలో ఉన్నాను. అతడు నా వైపు తిరిగి ఇలా అంటున్నాడు, నీకు బైబిల్ తెలియనే తెలియదు అని అన్నాడు. సహోదరి బోత్ దాన్ని ఎలా చెప్తాడో మీకు తెలుసు. అది నిజమే సహోదరి బోత్, అయితే గ్రంథకర్తను గురించి నాకు బాగా తెలుసు అని అన్నా నేను. చూశారా మీరు, ఆయన వాక్యము జీవం అనేది తెలియకుండుట. అయితే ఆయన ఎరుగుట ఏ జీవము? అవునా, చూసారా, ఆయన వాక్యము ఎరిగి ఉన్నానా? ఆయన వాక్యము ఎరిగిన వాడిని అవుతాను. అది నిజంగా సత్యమే అవుతుంది. ఈ ఉదయం నేను ఈ మంచి మంచి సేవకుల సహవాసముతో చేతులు కలిపాను. ఇక్కడ వారితో కూర్చునున్నాను. నేను ఎవరిని ప్రసిద్ధులుగా ప్రతిపరుస్తున్నానని నా భావన కాదు. అయితే ఈ నలజాతి సోదరుడు వచ్చి అక్కడ కూర్చుని ఉన్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడు అక్కడ ఉన్నాడు అని నా సెక్రటరీతో చెప్పాను. ఎల్ఎస్ స్మిత్ ను గురించి నాకు అది ఎంతో జ్ఞప్తి చేశాడు. ఇతడు చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ లో ఉండేవాడని వారు అనుకుంటున్నాడు. అక్కడ వారి మధ్య ఎన్నో బోధులు నేను చేస్తూ ఉండేవాడును. నేను ఇంకా అతన్ని చూస్తూనే ఉన్నాను. ఇక్కడ ఉన్న సహోదరి వలె అతని గాడ్ కేవలం అతనికి తెల్లమీసాలు మాత్రమే ఉంటవి. నేను వెనకాల ద్వారము గుండా వస్తుంటున్నాను. ఆ పెద్ద ఆయన తరచుగా చెప్తూ ఉండే ఉచ్చరణ నేను మరవలేను. పైకి చూడు, పరిశుద్ధులందరూ పాడుచుండు. మీకు తెలుసా, ఒక చిన్న అమ్మాయి ఆ మూల నివసిస్తూ ఉండేది. నా యొక్క అభిరుచికరమైన పాట లెఫ్ట్ హిమ్ అప్, ఆయన హెచ్చింపు అనేది. పెంతెకొస్తు వారి మాదిరి వలె వారంతా చేతులు కొడుతూ పాడుతుంటారు, లెఫ్ట్ హిమ్ అప్, నేను వారిని ప్రేమించాను, నన్ను వారు ప్రేమించారు. అయితే మేము లోనికి వెళ్ళినప్పుడు తల బల్ల మీద పెట్టుకుని ఈ విధంగా అతను ఇక్కడ కూర్చుని ఉండాడు. వారిని గమనిస్తూ అర్థమైందా, ఇలా చెప్తాడు, రండి సంఘ పెద్ద గారు, తోపు పెట్టుకోండి అని చెప్తుంటాడు. సహోదరు ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత నేను నేర్చుకున్నాను. నా యొక్క అభిమాన సువార్త పాఠశాలలో అతని భార్య ఒకరు, ఆమె వచ్చి పౌరుడు కొరకు నేను ఇవ్వగలిగిన సూచనలన్నీ నేను ఇచ్చాను. ఆ తర్వాత నన్ను పిలవద్దు అని ఆమె అన్నది. దాని అర్థమేంటో నేను తెలుసుకున్నాను. అయితే నేను ఆమెను వ్యక్తిగతంగా పిలవాలనుకుంటున్నాను. ఆమె నగలిగితే వచ్చి పాడవచ్చును. ఒక ఉదయం వేళలో క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ వారి కుడికల్లో షిప్ అహోయ్ అనే పాట పాడిన సహోదరి మీరే కదా. ఈ వారంలో నా భార్య వస్తారు, నీవు పాడినప్పుడు ఆమె వినాలని ఆమెను కోరాను. ఆమెను తొందర చేశాను రమ్మని. టేప్ మీద నీవు దాన్ని విడిచిపెడితే మేము దాన్ని నిర్ణయించబోతున్నాం. ఆ మంచి పాటలు నేను ఇష్టపడతాను. ప్రజలకు నేను ఇలా చెప్తూ ఉంటాను, నేను ఎన్నడూ పాడలేను, నేను దానికి వేల వేల మైళ్ళ దూరంగా ఉన్నాను. అయితే నేను చెప్పాను, నీవు ఎప్పుడైనా పరలోకానికి వెళ్ళినట్లయితే ఆ పెద్ద భవనంలో ఉన్నట్లయితే అక్కడ తెలుసా, నేను చెప్పాను ఆ కుండకు దిగువ భాగాన ఆ చెట్ల వెనకాల ఒక చిన్న గుడిసె ఉంటున్నది, అది నాదే అవుతుంది. ఈ ఉదయ వేళలో ఒక ఉదయాన నీవు వస్త్రాలలోకి వచ్చినప్పుడు అద్భుతమైన కృప, ఆ శబ్దం ఎంత మధురం, ఈ దౌర్భాగ్యను రక్షించెను అను పాట పాడుట నీ విన్నట్లయితే దేవునికి స్తోత్రం. ఆ వృద్ధుడైన సోదర్ బ్రహం కుటుంబము దాన్ని కట్టినది అని నీవు చెప్పు. పక్క నిలబడి నేనే వింటూను, పాటుకు ప్రయత్నిస్తాను. నా యొక్క క్రైస్తవ సహోదరులకు ఈ ఉదయం ఇక్కడ ఒక సహోదరుడు తాను ఒక బౌద్ధ బోధకుడని పరిచయం చేసుకున్నాడనుకుంటాను. నా ప్రశస్తమైన స్నేహితుడా, మీకు శుభములు. నాకు బౌద్ధులకు వారితో కొద్దిగా పరిచయం ఉన్నది, ఎక్కువగా కాదు సుమా, ప్రత్యేకించి కెనడాలో ఉన్న వారితో. చైనీయుల మధ్య వారు చాలా మంచి ప్రేమ గల వారుగా నేను చూశాను. ఒక బౌద్ధ దేవాలయం నుండి వచ్చిన ఒక బౌద్ధుడు వినిపెగ్ కుటుంబలకు వచ్చాడు. అతని గుడ్డివాడు చాలా చురుకుగాను ఆప్యాయత గల ప్రజలు వారు. దేవుడే స్వస్థపరిచాడని వారు నిజంగా నమ్ముతారు. అతని కొరకు ప్రార్థిస్తుండగా అతడు తిరిగి పలుకుతున్నాడు. అతడు దేవుని ప్రేమించాడు. అకస్మాత్తుగా అతని కన్నులు తెరవబడ్డాయి. అద్భుతమైన విషయం అది. కాబట్టి ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని మేము అభిమానిస్తాము. సరే, ఇలా మాట్లాడే చికాగోలో క్రితం ఇటువంటి తరుణం నాకు లేదు. ఎటువంటి ప్రత్యేక వర్తమానాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చేందుకు నేను ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే వర్తమానించుకు నాకంటే సమర్థులైన దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు కనుక. అయితే ఒక వర్తమానం వినడానికి మీరు చూడలేదు. అయితే నేను ఇలా తలుస్తున్నాను, ఇక్కడ ఈ జిల్లాలో చికాగోలో దైవ సేవకులను కలుసుకునుట, వారిని ఇంకా పరిచయం చేసుకునుట, ఇదంతా ఎంతో ధన్యకరమైన సమయం అని నేను తలుస్తూ ఉన్నాను. మనము ఇంకా ఒకరినొకరు పరిచయం చేసుకుంటాం కనుక ఇలాంటి తరుణము కొరకై ప్రభుకు నేను ఎంతగానో ధన్యవాదాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే అనేక పర్యాయాలు ఈ పట్టణానికి నేను ఒక సంఘము యొక్క ఉత్తరవాదత్వం ద్వారా క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి ఉత్తరవాదత్వం వల్ల వచ్చాను. కనుక సమాఖ్య యొక్క సహోదరులకు నన్ను నేను తెలియపరచుకున్న తరుణము లేకపోయినది. అటు తర్వాత నేను ఇలా తలుస్తున్నాను, పరిచయను వెంబడించేవి ఇలాంటివి ఎప్పుడు అనేకం ఉంటవి. లోపలికి వచ్చినా బయటికి పోవుట, బయటకు వచ్చినా లోపలికి పోవుట, ఒకరికి దురభిప్రాయం ఏర్పడేటప్పుడు సులువు చేకూరే వరకు అలాగుంటుంది. నా సహోదరుకు విశ్రమం చేసుకోవడం కొరకు, నాకు తెలిసినంత వరకు విశ్రమం చేసుకోవడం కొరకు కొద్ది నిమిషాలు ఈ పాఠాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను. విద్యావంతులైన వారికి బహుశా వివేకాన్ని కలిగించే సంభాషణ చేయుటకు నేను తగిన వాడిని కాదు, తత్సమర్థత గల వాడిని కాదు. నాకు చదువు లేదు, నాకు అలాంటిది లేదు. అయితే నిన్ను ప్రభును ప్రేమిస్తాను. బహుశా ఇంకో మార్గాన ప్రభువు ఆత్మను సంపాదించే విధానాన్ని దైవిక వరము ద్వారా నాకు చేకూర్చాడు. నా తల్లిదండ్రులు నాకు ఏ విధిని ఇవ్వలేకపోయినా పోయారో ఆ ఖాళీ అనేది పూర్తి చేయటకు ఆయన నాకిచ్చాడు. 10 మంది పిల్లలను ఒక పేద కుటుంబం నుండి వచ్చిన వానిగా, ఒక వ్యాధిగ్రస్తుడైన తరుణి కలిగిన వానిగా, ఒక చదువును పొందుకునే తరుణము నాకు లేకపోయినది. అయితే జన్మించినప్పుడు ఒకటి జరిగినది, నా తల్లి తండ్రికి దేవునితో ఒక అనుభవం కలిగినది. నా యొక్క కథను మీరు చదివి ఉంటారు. దాని ద్వారా మీతో సహోదరులారా, పాపులను క్రీస్తు యుద్ధకు ఆకర్షించే నా భాగాన్ని నేను చేకూర్చుతున్నాను. నేను పిచ్చి భ్రమలు గల వాడును కాదు, అయితే వాక్యం తెరవక ముందు ఎల్లప్పుడూ కూడా గ్రంథకథతో కొద్దిగా మాట్లాడాలని ఆశిస్తూ ఉంటాను. మరలా మరొక క్షణము కొద్దిగా మనం తల్లవంచుకుందాము. ప్రశస్తమైన మా తండ్రి, నీవు దేవుడివై ఉన్నావు, స్వార్థ పక్షముగా నిన్ను మేము సమీపిస్తున్నాము. మీ యొక్క బిడ్డలు, మీ యొక్క సంఘ కాపరులు, ప్రశస్తమైన విశ్వాసము కలిగిన సహోదరులుగా నేను ఇక్కడ ఉన్నాను. ఈ యొక్క మనుషులు అపార్థము చేయబడి దేవుని రాజ్యము నిమిత్తమై ఖైదీలకు పంపించబడుట అది విని నా హృదయం ఎంతగానో దద్రిల్లిపోయినది. నీ బిడ్డలను ఈ కడవరి కాలంలో నీవు పిలుచు చూడగా నా హృదయం భీతికెళ్లిపోయినది. నిజంగా మేము జాతి అంతములో నివసిస్తున్నామని నమ్ముతున్నాము. ప్రవక్త చెప్పినట్లుగా అస్తమయ కాలంలో వెలుతురు కలుగును అని చెప్పి ఉండెను. ఈ దినాన నీ యొక్క కృప చేత ఈ గొప్ప సువార్త వెలుగును మోసే బంటులుగా మేముంటున్నాం. ఎక్కడైతే ఈ ఉద్యోగం ఆగిపోయేనో అతి భూతిగతములకు దీనిని మూటగట్టుకుని పోవటకు నీవు మాకు అనుమతి అనుగ్రహించుదివి. పరలోకపు తండ్రి, నీయలగల నా జీవిత భావన అవగాహనను ఈ ప్రజలు అర్థం చేసుకునేలాగున ఈ ప్రతకావ్యంలో నా హృదయంలో నుండి తెలుపుటకు నీవు అనుమతి అనుగ్రహించుము. సువార్త పని అంతటిలో సంపూర్ణ సహకారము, సహవాసము, సంపూర్ణమైన ప్రేమ మేము కలిగిండులాగున అనుగ్రహము చూపండి. నేను నా తండ్రియు ఏకమై ఉన్నామని ఎవరైతే ప్రార్థన చేశారో అట్టి వారిని యేసు నామములో అడుగుచున్నాము. ఒకరి ఒకరు మీరు ప్రేమ గల వారై ఉండిన ఇందు మూలముగా మిమ్మల్ని సమస్త జల్లు నా శిష్యుని ఎరుగుదురు అను దానిని నమ్మి ఉన్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, దీని గురించి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించని నేను ఆశిస్తూ నిరీక్షిస్తున్నాను. అయితే ఎవరో ఏదో చెప్పినది మీరు వినుకున్నట్లుగా నన్ను నేనుగా విశదపరచుకోవాలని కూడా ఆశిస్తున్నాను. ఇతరుల వారి యొక్క పరిచర్య కూటాల్లో అనేక సార్లు నేను విశదీకరించాను. అయితే చికాగో వారి మధ్య ఇది నా యొక్క ప్రప్రదమైన పరిచర్య అవుతున్నది. నేనేమి చేయడానికి ప్రయత్నిస్తున్నానో నాకు నేను బహు విశదపరచుకోవాలని ఆశిస్తున్నాను. దివ్యమైన పురాతన సువార్తల నుండి అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో ఉండి, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునకు కలిగిన దర్శనానికి నేను అవధిలను కాక, దేని పౌలు మాట్లాడుతున్నాడు, అది దైవ సేవకులుగా మనమంతా అతని పూర్వపరాలను పరిశీలించాలని ఆశిస్తున్నాను. ఎందుకనగా అతడు అన్యుల సంఘమునకు అపోస్తలుడని, అన్యులకు అతనిని దేవుడు సాక్షిగా పిలిచాడని మనమంతా ఏక మనసుతో అంగీకరిస్తాము. అతని యొక్క పరిచర్య ఒక ప్రశ్నార్థకంగా పిలువబడుతున్నది. సాధారణంగా ఏదైనా ఒకటి అసాధారణంగా ఉత్పన్నమైతే అది ఒక ప్రశ్నగానే పిలువబడుతున్నది. అది మంచి కంటే మరుగుడిగా ఉండబోదని నేను తలస్తున్నాను. అది ప్రశ్నలోకి వెళ్లిపోతున్నది. కొన్ని కొన్నిసార్లు సంఘ కాపరులు వారు వింటున్న విషయాల గురించి అనుమానం నిండిపోతారు. అలా ఉండడానికి వారి హక్కు ఉండదని నేను అనుకుంటాను. ఎందుచేతనంటే సంఘ కాపరిను పదానికి గొర్రెల కాపరిగా నేను అర్థం చేసుకున్నట్లయితే, కాబట్టి అతడు ఒక పోషకుడు, మందన మేపువాడు, ఒక గుంపు స్త్రీ పురుషులపైన పరిశుద్ధాత్మ అధ్యక్షుడిగా ఉంచినవాడు అవుతాడు. అవి ఎక్కడి నుండి వచ్చుతున్నవో, ఎటువంటి ఆహారాన్ని తన యొక్క గొర్రెలు తింటున్నవో తెలుసుకునే హక్కు తనకున్నది. అతనికి ఆ హక్కుందని నేను నమ్ముతాను. ఒక సంఘ కాపరి కాని లేక ఇంకొకరు కాని కొన్ని కొన్ని సార్లు అనుమానం కొద్దిగా కలిగి ఉంటారు. అది ఉండకూడదు, ఉండరాదు, ఎవరి కొరకు బాధపడకూడదు. మన హృదయానికి అది గౌరవాన్ని చేకూరుస్తుంది. ఆ విధంగా ఉన్న వ్యక్తికైతే అది ప్రశ్న తెస్తుంది. నీవు సరిగా లేవని నిశ్చిత నీకు లేకుంటే నీవెలాగ విశ్వాసం ద్వారా నెరగలుగుతావు? నీ మనస్సులోని నీవు పెట్టుకున్నట్లయితే, ఇది నాకు సైకాలజీగా ఆత్మ విచారణగా ఉన్నదే, బహుశా అలాగే ఉన్నదేమో, అది ఉంటుంది, అయితే అది మంచిదే. అయితే అది నిజంగా నీ హృదయంలోని వచ్చినట్లయితే, బల్లయుద్ధ నుండి లేచేవాడును కాదే అని తలంచేవాడవు. బహుశా నీవు అలా చేసి ఉండవు. చూసావా, అది స్వల్పమైన విషయం. నీవు నమ్మవలసి ఉంటున్నది, నీ విశ్వాసం కడిగి ఉండవలసి ఉన్నది, నీకు నమ్మిక ఉండవలసి ఉన్నది. నీవెక్కడికి వెళ్తున్నావో నీకు తెలియకుండా నీవెలా నమ్మకం కలిగి ఉంటావు? నేను ముందుగా ప్రయాణము చేయని రహదారిని పైన వివేక్తులొచ్చే ఊపుతో నేనెలా ప్రయాణం చేయగలను? చుట్టూ గుంటలు మెట్టలు, తర్వాత ఎక్కడ వంకరుందో తెలియకుండా ఎలా విపరీతమైన స్పీడ్తో ప్రయాణం చేయగలుగుతాను? నీవెక్కడికి వెళ్తున్నావో నీకు చూడాలి, లేకుంటే ఎలాగ నడవాలో నీకు తెలియదు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఉండవలసి ఉంటున్నది. ఆ తర్వాత నీవు చూడగలుగుతావు, అది నీకు ప్రత్యక్షపరచబడుతున్నది. నీవెక్కడికి వెళ్తున్నావో నీవు తెలుసుకుంటావు. ఆ తర్వాత నిన్ను ఏది కూడా నిలుపు చేయలేదు. ఇక్కడ అగ్నిపడు సంపాదించుకోవడం కోసము పౌలు ప్రయత్నం చేస్తున్న విధానము అలాగుంటుందని నేను తలస్తున్నాను. వారితో అతడు, ఒకప్పుడు నేను కూడా నీవలే ఉంటుని అని చెప్తున్నాడు. నేనెలా అనుకుంటున్నాను, ఈ బాప్టిస్ట్ సహోదరుడు, అతని భార్య ఈ ఉదయం ఆ బాప్టిస్ట్ సంఘానికి వెళ్లి, ఒకప్పుడు నేను నీవలే ఉంటని అని బహుశా సాక్ష్యమిచ్చినట్లయితే, లైక్ క్రీస్తు సంఘం యొక్క సహోదరుడు ఇక్కడ ఉన్నటువంటి క్యాంబలైక్ సోదరుడు తన వారి దగ్గరికి వెళ్లి అలా చెప్పినట్లయితే క్రీస్తు శిష్యులు అని పిలుచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే వాస్తవంగా అలెగ్జాండర్ క్యాంబెల్ సిద్ధాంతం అది. ఆ తర్వాత క్రీస్తు సంఘం దాని లాగే వేయబడినది సంగీత అనుదాన్ని బట్టి. తెలుసా? అవునా? అవును కదా. సరే, ఇప్పుడు అతను వారి యుద్ధకు వెళ్లి ఒకప్పుడు నేను నీవలే ఉంటిని అని చెప్పినట్లయితే పౌలు ఇక్కడ ఫెస్టు దగ్గరికి వెళ్లి అగ్రిప్ప రాజు దగ్గరికి తిరిగి వచ్చి ఒకప్పుడు నేను నీవలే ఉంటిని, నేను పరిషయులకు పరిషుడైన ఉంటిని, గొప్ప ఉపాధ్యాయుడైన గమలీయుల పెరిగాడు, వారి యొక్క సిద్ధాంత చట్టాలను అతనికి తెలుసు, వారేమి నమ్మియున్నారో వారేది నమ్మలేదో అతనికి బాగా తెలుసు. దేవుని యొక్క సంఘాన్ని మరణభగునంతగా నేను హింసించాను అని అతను చెప్తున్నాడు. చూశారా, నేను ప్రశ్నించబడవలసిన ప్రప్రద విషయం ఏదంటే నేను హింసకుడును, స్తెఫన్ యొక్క మరణమే పౌలు పట్టబట్టడానికి కారణమని నేను నిత్యము ఆలోచిస్తుంటాను. ఎందుకంటే స్తెఫన్ యొక్క ముఖములో మహిమ కాంతిని అతను గమనించాడు. అతను పైకి చూస్తున్నప్పుడు మరొటి మనుషులు అతడు చచ్చిబోడు కొరకై కొడుతున్నారు, దేవుని కుడిపార్శ్వం యేసు నిలబడి ఉంటే నేను చూశాను అని అతను చెప్తున్నాడు. నీ వర్తమానికుడు చంపగలుగుతావు, వర్తమానాన్ని ఏనాడు నీవు చంపలేవు, ఇది సత్యం. యేసు నిలబడిన కొరకు నిలబడిన స్తెఫను గతించినప్పటికీ అతని యొక్క వర్తమానము గింగురమని ఇంకా తరాడుచున్నది. పౌలు దాని గురించి మాట్లాడటము కారణమైనది. వారిలో ఆఖరి వాణిగా అతను చేసినది ఏమనగా వారిలో ఒకరిగా పిలువబడుటకు అయోగ్యతని కలిగి చేసినది కారణమేదనగా ఈ భక్తి గల వ్యక్తిని పొగొట్టుకుంటకు సమ్మతించునే కారణమైనది. కాబట్టి పౌలు అందరి వలె ప్రజల ఎదుట చేయవలసి ఉంటున్నది. పౌలు గత కాలపు అనుభవాన్ని తానెవరై ఉన్నది ఆరంభం నుండి తెలుపవలసి ఉంటున్నది. అటు తర్వాత అది లేఖనాలు ఆధారము చేసి తాను చేస్తున్న లేఖనము ఆధారంగానే ఉన్నదని చూపించవలసి ఉంటున్నది. అది వారి యొక్క నమ్మకానికి విరోధమైనప్పటికీ అది లేఖనమే అని అతను చూపించుచున్నాడు. కాబట్టి సహోదరులారా, నేను తరచుగా చెప్తున్న ఏ విషయమైనప్పటికీ మీరు కుటుంబంలో ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. లేఖన సంబంధమైన విషయాలు నేను మాట్లాడుకుంటూ మీరు గమనిస్తే అది సత్యమని నేను తలస్తే లేక ఏ సహోదరునప్పటికీ మనం ఒకరి కొరకు ఒకరు రావాల్సి ఉన్నది అది బైబిల్లో కనబడలేదు అని చెప్పాలి. చూసారా, అది బైబిల్ ఉన్నట్లయితే మీకు రకరకాల అనువాదాలు కలిగి ఉండవచ్చు. అయితే లేఖనములో అది ఉన్నట్లయితే అరే ప్రవక్త ఏమని చెప్పాడో, మోషే ఏమని చెప్పాడో అది జరిగినట్టు గురించి పౌలు తన యొక్క అనువాదాన్ని ఇలా ఇస్తున్నాడు. అతడు యేసును మార్గ మధ్యన దర్శనములో కలుసుకున్నాడు. ఈ యేసే అతన్ని పిలిచాడు. అది ఆ యూదులకు కఠినమైన విషయమేమి కాదు. అతను ఇలా చెప్తున్నాడు, మహాగ్రత వహించిన ఫేస్టు అని మొదలైన చెప్తూ దేవుడు మృతులను లేపిన సంగతి మీరు వింతగా ఉన్నదా అని అంటున్నాడు. చూశారా, ఎందుకంటే లేఖనాల ద్వారా గత కాలమందు దేవుడు ఏమై ఉన్నాడో నీ వెరిగి ఉంటే మృతులను ఆయన తప్పక తిరిగి రేపగలడని నీవు వెరిగి ఉంటావు. ఆ తర్వాత దమస్కు మార్గాన్ని ఏం జరిగినది ఆ అనుభవాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ఈ యేసును గురించి వారు తెలుసుకోలాగున అది ప్రకటించినందుకు అతని మీద వారు ఎంతో కలహము కలిగి ఉన్నారు. నిత్యము వారు సేవించినది ఆయనే అతను చెప్పాడు. ఎందుకంటే అరణ్యములో ఆయనే వారితో ఉన్నాడు. అగ్నిగాను వెలుగుగాను అగ్ని స్తంభముగాను వారితో ఉండి వారిని నడిపించాడు. ఆ వెలుగులోనే అదే విధంగా పౌలుకు మరలా ఆయన కనిపించాడు. అతని గిడ్డివారిగా చూశాడు. ప్రభువా, నీవు ఎవరు అని అతను అడిగాడు. నీవు హింసిస్తున్న యేసును అని ఆయన చెప్పాడు. ములుకోళ్ళకు ఎదురుతున్నట్టు నీ చేతి కాదు అని ఆయన అన్నాడు. అది ఏమై ఉన్నాడో అది వారికి వివరించడానికి అతను ప్రయత్నించాడు. యేసుక్రీస్తు మెస్సయ్యగా ఉన్నాడని, ఆయన చనిపోయాడని, దేవుడు ఆయన తిరిగి లేపాడని అదంతా ప్రజలకు వివరించి తెలియచే ప్రయత్నం చేశాడు. అది లేఖన ప్రకారంగానే చేశాడు. ఆయన ఇప్పుడు తండ్రిన దేవుని యొద్దకు పిలుపబడ్డాడు. దానికి ఆయన పునరుద్ధానానికి అతడు సాక్షి. ఈ అద్భుతాలు ప్రజల మధ్య జరుగుతున్న ఈ సూచిక్రియలు ఇవన్నీ నిజమైన లేఖన సంబంధమైనవని విశ్వాసికి కొత్తవేమి కాదు. ఎందుకంటే బైబిల్ వాటిని గురించి పలికినది కాబట్టి. ప్రవక్తలు ఏమి ప్రకటించినది, ప్రవచించినది, మెస్సయ వచ్చినప్పుడు ఆయన ఏమి చేయనది, ప్రవక్తల వైపు చూడండి, ఉంటే వాడు దుప్పి వల్లే గంతులు వేయను, ఇష్టం మొదలగు లేఖనాలు అత తెలియజేసి ఉండను. ఇక్కడ అది వ్రాయబడలేదు. రాజుల ఎదుట తన చిన్న ప్రసంగంలో బహుశా అవన్నీ తెలియపరిచి ఉండవచ్చును. ఎందుకనగా నాయన మీరు ఎలా ఓపిక లేక ఉంటున్నారో అలాగా అతని ఎదుట ఓపిక లేకపోవచ్చుండవచ్చును వారు. కనుక దాన్ని అతడు వివరిస్తున్నాడు. వారు సేవించిన దేవుని గురించి వారికి చెప్తున్నాడు. పిచ్చి మతం అనే ధోరణిలో తంత్రముగా దానిని అని చెప్తున్నాడు. చూశారా, పిచ్చి తంత్రముగా పిలిచే మార్గాన అదే మార్గాన మీరు ఆరాధించే దేవునే నేను ఆరాధిస్తున్నాను. చూశారా, పిచ్చి మార్గంగా పిలువబడే మార్గాన మీరు నిజంగా అదే అంటారు. మనం ఇప్పుడు ప్రెస్బిటేరియన్, కేథోలిక్, బాప్టిస్ట్ మొదలగు పురాతన సంఘాలతో నిలబడి అలా చెప్పినట్లయితే, వారు కూరుకున్న వాడితోనున్న వారితో ఆ సాక్షిని మనము చెప్పినట్లయితే, పిచ్చాసుపత్రుల్లో ఆ సహోదరుని పెట్టండి లేక అలాంటిదేదో చెప్తారు వారు. పిచ్చిమతంగా పిలువబడే మార్గాన్నే పితృల దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. ఎంత ఘనమైన సాక్ష్యము అగ్రిప్ప ఎదుట ఇవ్వబడి ఉన్నది. అతని ప్రసంగం మధ్యలో అగ్రిప్ప కేకవేస్తూ, పౌలా నన్ను క్రైస్తవుడిగా చేయజూస్తున్నావే అని అంటున్నాడు. చూడండి ఎంతటి విషదంగా లేఖనాలు తీసుకొచ్చాడో. అయినప్పటికీ తన స్వంత సమాజానికి విడ్డూరంగా దిగపిస్తుంది. అయితే నీవింత సులభంగా నన్ను క్రైస్తవుడిగా చేయజూస్తున్నావే అని అంతటి వరకు లేఖనాలు అతను విషదపరిచాడు. మీరందరినీ కూడా నా వలె వెండగోరుచున్నాను ఈ బంధకాలు తప్ప. చూశారా, అతని వల్ల విశ్వాసనిగా ఉండాలని కోరుకుంటున్నాడు పౌలు. మరో మాటల్లో నేను ప్రత్యక్షతను చూచిన రీతిగా మీరు కూడా చూడాలని దేవుని కోరుచున్నాను. మరో విధంగా చెప్పాలంటే మీరు అది చేయాలని కోరుకుంటున్నాను. చూసారా, నేను తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. నీవు అధికంగా చదివిన వాడు అని ఫేస్తో చెప్పినప్పుడు అతడు తల సగంలో ఉన్నాడు. అయితే అతడు అలా లేడని అతను తెలుసుకోవాలి. అతను ఎక్కడున్నాడో అతనికి అది తెలుసు. సహోదరులారా, ఈ ఉదయ వేళలో కూడా నేను ఇది ఈ విధంగా చెప్పగలుగుతాను. పౌలు యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకోకుండా నేను కూడా ఇది చెప్పాలని ఆశిస్తున్నాను. అయితే ఇది కేవలం ఆరంభ సంభాషణగా ఉండవలసి పడుతున్నది. కారణం ఈ ఉదయం అనేక మంది బహుశా మాట్లాడతానుకుంటున్నాను. అయితే ఇది చెప్పడానికి ఈ తరుణాన్ని నేను కోరుకుంటున్నాను. సరే, నేను విన్న రీతిగా మీరు వెళ్లే రకరకాల సంఘాలు, బేతల్ టెంపుల్, ఇండిపెండెంట్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, ఇంకా పలు విధమైనవి నేను చూచినవి మీరందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. మీరు చూడగలుగుతారు కూడా. నేను చూచిన దర్శనం మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాను. అప్పుడు మీకు పరిచయం గుర్చిన సరళమైన గ్రాహ్యం కలుగుతున్నది. నేను బాప్టిస్ట్ సంఘాన్ని విడిచిపెట్టినప్పుడు పెంతెకొస్తులోకి నేను వచ్చాను. నన్ను మిషనరీ బాప్టిస్ట్ చర్చి లో అభిషేకించినటువంటి డాక్టర్ రాయ్ ఏ డేవిస్ గారు నాతో ఇలా అన్నాడు, నేను ప్రభునతు నుండి పొందిన దర్శనాన్ని గురించి అతనితో చెప్పినప్పుడు అది ఒక భయంకరమైన కళ అని నాతో అన్నాడు. అప్పుడు స్వస్థత అనేది ఎలాగున్నదో తెలుసా, చాలా కొద్ది దశలో ఉన్నది. పెంతెకొస్తు వారి గురించి నాకేమి తెలియదు. వారు నేల మీద దొరుకుతారు, పిచ్చుకుల మారిగా సొంగ కార్చుకునేవారని, వారిని విసిరిన తర్వాత మరలా జీవం పొందుకుంటారని, పరిశుద్ధ గుండాలని నేను వారి గురించి విన్నాను. పెంతెకొస్తు వారి గురించి అది మాత్రమే నాకు తెలుసు. అతను అన్నాడు, ఎవరు నీ మాట వింటారని అనుకుంటున్నావు అని అన్నాడు. నేను చెప్పాను, దేవుడు నన్ను పంపినట్లయితే ఒక చోటుకు ఆయన నన్ను పంపితే ఒకరిని ఆయన నా కోసం పంపుతాడు. అవునా, చూశారా డాక్టర్ డేవిస్, ఆయన యథార్థవంతుడు, నిజమైన వాడు. నేను నిలబడి ఆయన వైపే చూస్తాను అని చెప్పాను. ఆ దర్శనాల గురించి వారు నాకు చెప్పారు అని నేను అన్నాను. నేను గొప్ప విశ్వాస సహోదరులారా, హిలుపులు వరములు మారు మనస్సులు లేకుండానే వస్తవి. నేను దానిని నమ్ముతున్నాను. నీవు జన్మెత్తావు. నీవు కనదేదో నీవు కలేవు. నీవు కనదేదో నీవు కావాలని ప్రయత్నం చేస్తే నీవు కేవలం వేషధారణి పాత్రను నెరవేర్చిన వాడవుతావు. దేవా, వేషధారణి కాకముందు నేను చనిపోదును కాక నేను ఏమై ఉన్నానో అలాగే ఉంటాను. అప్పుడు దాన్ని నాకు విషదపరచము. ఆ తర్వాత అలాగే నన్ను నీవు, అప్పుడు అందరూ నన్ను తెలుసుకుంటారు. ఆ తర్వాత నీవు నన్ను తెలుసుకుంటావు నిర్దిష్టంగా. కాబట్టి మీరందరూ ఎరిగిన రీతిగా నేను చెప్పినట్లుగా నేను బడికి వెళ్ళి ఎక్కువగా చదువుకున్న వాడు కాదు. థియాలజీలో అనగా వేదాంత విద్యలో నేను పేదవాడను మీరు అది ఎదిగి ఉంటారని నేను అనుకుంటాను. ఒక బోధకుడిగా నన్ను నేను అలాగా పిలుచుకోలేను. ఎందువల్లంటే బడికి వెళ్లి పదాలు అవి నేను నేర్చుకోలేదు. నేను ఎరిగిన కొద్ది జ్ఞానముతోనే ప్రభు అయిన యేసు కృపను వచ్చి ఆ కొద్ది జ్ఞానముతోనే ప్రతి చోట నా సహోదరులందరితో నేను పంచుకుంటూ ప్రయత్నం చేస్తాను. అయితే నేను చేయడం ఒకే ఒక సంఘము, నేను అభిషేకించబడిన ఒకే ఒక సంఘమైన బాప్టిస్ట్ సంఘం వదిలిపెట్టిన తర్వాత నేను ఇండియానాలోని జెఫర్సన్విల్ లో మిషనరీ బాప్టిస్ట్ చర్చి లో 1933 సంవత్సరంలో అభిషేకించబడ్డాను. సదరణ బాప్టిస్ట్ కన్వెన్షన్ యొక్క సభ్యత్వం కలది అది. నేను అలా బయటికి లాగిపోయిన తర్వాత బాప్టిస్ట్ సంఘము సర్వసత్వాధికారముల సంఘం, అది మనందరికీ తెలుసు. సభ్యులు అంగీకరించినట్లయితే నీవు ఏది బోధ చేయాలనుకుంటావో అది చేయవచ్చు. నీవు కోరుకున్నది నీవు ప్రకటన చేయవచ్చు. నేను దానికి ఇష్టపడతాను, ఎందుకంటే అపోస్తుల సంబంధమైనది నేను నమ్ముతాను కాబట్టి. కాడమిదనిగా దాని యొక్క శిరస్సు అనగా సంఘములో అత్యున్నతమైన స్థానము సంఘ కాపరి, అది సంఘ కాపరి అని మనకు తెలుసు. బిషప్ గాని లేక మరొకరు గాని సంఘ కాపరి యొక్క ప్రత్యక్షతను త్రోసిపుచ్చితే దేవుడు తన సంఘంలో ఏ లోపన చేయగలుగుతాడు? మీరు గమనించారా? నీవు వెంటనే స్వీకరించలేవు. నేను అక్కడి నుండి వచ్చిన తర్వాత నేను ప్రథమంగా కలుసుకున్న గుంపు వారి ఎవరనగా చిన్న బెట్టీ డాటరీ యొక్క స్వస్థత మిస్సూరులోని సెయింట్ లూయిస్ లో, అది పెంటికోస్టు యునైటెడ్ లేక పెంటికోస్టు జీసస్ నేమ్ సంఘం. ఈ పాదిరి గారు దానికి సంబంధించి ఉండేది. ఆయన యొక్క చిన్న అమ్మాయి స్వస్థత నుండి ఉన్నది. నిష్కపటంగా ఆయన తలచింది ఏదంటే అదే అతనిని పెంతికొస్తుగా చేసిందని అనుకున్నాను. ఎందుకంటే వారికి వారే జీసస్ ఓన్లీ, యేసు మాత్రమే పిలుచుకున్నారు. అదే వారిని పెంతికొస్తు వారిగా చేసింది అని నేను అనుకున్నాను. ఎందుకంటే వారికి వారే అలా పిలుచుకున్నారు. ఇక అదే వారి యొక్క వ్యత్యాసం. కనుక అక్కడ నేను వెళ్ళిపోన్నాను. ఒక మంచి వ్యక్తి అక్కడ పదవిలో కనిపిస్తున్న అక్కడ సెయింట్ లూయిస్ లో పెద్ద కూటమి ఒకటి ఉన్నది. మొదటి రాత్రి రెండు రాత్రులకు కిల్ ఆటోరియం తీసుకున్నాం. 14,000 మంది నిండిపోయినది. తలుపుల దగ్గర పోలీసు వారిని సహాయం కోసం పెట్టాం, పట్టలేకపోయాం. వారింతా బయటకు పంపివేయటం కొరకై అడు తర్వాత అక్కడ నుండి రిచర్డ్ టి రీడ్ దగ్గరకు. వారిది బ్లెస్డ్ ఓల్డ్ బైబుల్ ఆఫ్ టాబర్నకల్ జోన్స్ లో, అదే ఆ సంస్థకు చెందినది. అక్కడ నుండి డాక్టర్ డిహెచ్ బ్రౌన్ వద్దకు. ఒకే సంస్థ, అది 505 విక్టరీ స్ట్రీట్ లిటిల్ రాక్ ఆర్కన్సాస్ లో ఉన్నది. అక్కడ నుండి వెస్ట్ కోస్ట్ కు. ఆ తర్వాత నేను పశ్చిమ దిశకు చేరుకున్న తర్వాత నిపుణ్ నేను ఎదుర్కొన్నాను. ఆ తర్వాత పెంతికొస్తు వారి మధ్య అనేక రకాలైన శాఖలు నేను కనుగొన్నాను. మన బాప్టిస్ట్ వారికి ఉన్న రీతిగా వారికి సంస్థలున్నవి. అనేక రకాల మేధాప్రాయాలు ఉన్నవి, పలు రకాలనేవి ఉన్నవి. అక్కడ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్, ఇంకొకటి 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 ఇంకా వ్యత్యాసంగా ఉన్నవి. వారికి వారు వేరైపోయారు. కొన్ని హద్దులు వారు గెచ్చుకున్నారు. మిగతా వారంతా నా వద్దకు వచ్చి, నీవు జీసస్ ఓన్లీకి సంబంధించిన వాడవా, ఇక్కడున్న ఆ గ్రూప్ కు సంబంధించావా అని అడిగారు. నేను అన్నాను, కాదు, నేను ఆ విధంగా పిలుచుకున్నాను. చూశారా? అతను అడిగాడు, మరి నీవెందుకు వారితో కలిసి ఉంటున్నావు అని. మంచిది, అది నన్ను అలాగే చేయదు. చూసారా, నేను చెప్పాను, నేను మేము వారు సహోదరులము. అయ్యో, వారికి గుబ్బు, వారికి గద్దెగుళ్ళు, అలాంటి తప్ప మరి ఏమీ లేవు అని అతను అన్నాడు. నేను చెప్పాను, క్షమించనే నన్ను, నేను ఇక్కడ దైవిక సంబంధమైన మనుషులు కలిశాను. వారు దైవజనులు. నేను నిజంగా వారిని తప్పుగా తలంచి చెడ్డగా పిలువను, ఎందుకంటే వారు అలాంటి వారు కాదు కాబట్టి. ఆ తర్వాత ఏది కూడా నేను మాట్లాడకుండా నాకు సాధ్యపడేంత వరకు విడిచిపెట్టుకుంటూ ప్రయత్నిస్తాను. వారి యొక్క అభిప్రాయాలు వారు వేరైపోగా వారిని ఏది వేరు చేసినో అలాంటి వాటిని తెలుసుకుంటున్నకై పట్టణం చేశాను. రెండు పెద్ద గ్రూపులు ఉన్నట్లుగా నేను తెలుసుకున్నాను. ఒకటి జీసస్ ఓన్లీ, రెండవది అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. నీటి బాప్తిజం వ్యత్యాసాల ద్వారా వారు బయటికి వచ్చి వేరైపోయారు. ఒకటి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అని ఒకరు వినియోగిస్తారు, మరొకరు యేసు నామమును వినియోగిస్తున్నారు. రెండు వైపులు కూడా గొప్పవారు నేను చూశాను. వారు దైవజనులే. నేను ఇలా అనుకున్నాను, ఓ దేవా, నేను వారి స్థాన ఆ స్థానం చూసినట్లయితే, అలా చూస్తూ ముందుకు సాగిపోయినట్లయితే, ఒకరితో ఒకరికి సహవాసం లేదు మాకు అని వారి గీతలు మాత్రం గుచ్చుకోవద్దు. అయితే ఇందులో ఇది నేను తెలుసుకున్నాను, దురాత్మ వారి మధ్య బయలుదేరి వాళ్ళ ద్వేషాన్ని అసూయను కలుగు చేసినది. అదే సాతానుడు కలుగు చేస్తున్నది అని నేను తలంచాను. అదే వారికి కావలసినది. ఈ తుపాకులు ఒకరిపై ఒకరు గురిపెట్టినంత కాలము అది ఒక దెబ్బ కూడా కొట్టలేదు. కాబట్టి చిట్టు చివరికి అది బట్ట బయలుగా కనిపిస్తున్నది. ఆ బట్ట బయలు 1946లో వాషింగ్టన్ లోని సిటీలో జరిగినది. ఒక ఉదయం నేను ఒక హోటల్ వసారలో ఉన్నాను. కొంతమంది సేవకుల కొరకు ప్రాతకాల పలహారంతో ఉన్నాను. నేను ఇద్దరు ప్రాముఖ్య వ్యక్తులతో మాట్లాడవలసి ఉండెను. అందులో ఒకరు డాక్టర్ నెస్, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సోదరులైన మీకు అతను గుర్తుండి ఉంటాడు. నైరుతి ప్రాంతం గొప్ప వ్యక్తి, మాజుకైన వాడు, విద్యావేత్త. అతడు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారి యొక్క ప్రతినిధి. అటు తర్వాత యునైటెడ్ పెంటికాస్టల్ సంఘంలోని డాక్టర్ సిజమ్, యునైటెడ్ పెంటికాస్టల్ సహోదరుడైన మీకు అతడు గుర్తుంటాడు. అతడి కూడా నైరుతి ప్రాంతం వారిపై ఉంటాడు. అక్కడున్న జిల్లాలపైన అతను పర్యవేక్షుడుగా ఉంటాడు. సరే, ఇద్దరు కలిశారు. వారి మధ్యకు నేను తీసుకుని రాబడ్డాను. వాటి మొనల నునుపెక్కుతున్నవి. అది నన్ను ఏ విధంగానైనా కోసివేయగలదు. నేనేమి చేయాలి, నేనేమి చేయగలుగుతాను అని నేను అనుకుంటున్నాను. వారు చెప్పారు, మంచిది, నీ ఒకరి ఒకరి ప్రక్కల నీవు పట్టుకోవలసి ఉన్నది అని అన్నారు వారు. నీవు యేసు నామ వారి వైపున వెళ్ళినట్లయితే యేసు నామము గుంపులోనే నీవు ఉండవలసి ఉంటున్నది. నీవు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారి వైపున వెళ్ళినట్లయితే యేసు నామం వారి గుంపు నీ విడిచిపెట్టాలి. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారితోనే ఉండు. నేను ఒక విధమును చూపించవలసిన స్థలానికి నేను వచ్చాను. నేను ఇక్కడ చేరుకోక ముందు నేను ఎక్కువగా ప్రార్థించానా ఉదయం, దేవా నాకు సహాయం చేయి అని అడిగాను. ఎందుకంటే అక్కడిద్దరు గొప్ప వ్యక్తులున్నారు, వేల మంది సేవకులున్నారు. ఒక పరిచయతో నీవు నన్ను బయటకు పంపించావు. వారిద్దరు నీ సేవకులే. ఒక సంస్థలో నాకున్న కొద్ది పలుకుబడిని పారవేశానా? అది ఇంకొక దానిపైన కొట్లాడుతున్నప్పుడు చూసారా, అలాగ చేయడం మంచిదని నేను భావించట్లేదు. అలాగ చేయట్లో అది క్రీస్తు యొక్క చిత్తం అని నేను భావించట్లేదు. నేను రావు చెప్పాను, దేవా సహాయం చేయండి, చేయటానికి నాకు దయచేయండి, చెప్పడానికి నాకు ఒక దయచేయండి అని అడిగాను. అటు తర్వాత నా దగ్గర ఎవ్వరూ లేరు, నేను ఒక్కడినే అక్కడ నిలబడవలసి ఉన్నది. ఆ ఉదయం ప్రభుని యేసు, నేను మాత్రమే. సరే, గొప్ప వాగ్వాదం ఆరంభమైనది. నీవేం చేయబోతున్నావు? నీవు ఏ తీర్మానం తీసుకోబోతున్నావు? నేను చెప్పాను, నా తీర్మానం ఎప్పుడో చేశాను. అది నా యొక్క తీర్మానం మీ ఇరువురు మధ్య నిలబడుతుంది. ఏ సంస్థలో నేను చేరను, మీ ఇరువురు వైపున నా చేతులుంచి మనం సహోదరులం అని చెప్తున్నాను. చూశారా, చూడండి, మనం సహోదరులం. చూశారా, నేను చెప్పాను, నేను చదవలేని పుస్తకాలు నేను చదివాను. ఇది ఇలాగ ఉత్పన్నమైనదో, ఈ క్రొత్త పోకుడు ఇలాగ పిలువబడుతున్నదో, అవి ఏ విధంగా వేరుపడిపోయినవో, ఇది ఈ విధంగా ఎలా ఆరంభమైనదో, అది ఆ విధంగా ఎలా ఆరంభమైనదో అవి నేను చెప్పాను. మీ ఇద్దరి మధ్య వాగ్వాదాలే. పెంతికోస్తు కదలికను విడగొట్టినవి. పెంతికోస్తు తరువాత వారు ఒకరితోకరు వాదించుకుంటూ ఆరంభించారు. ఇది మరలా వేరు చేస్తుంది అని నేను చెప్పాను. సహోదరులైన మీరు, మీ మధ్య ఏదైనా మధ్యవర్తిత్వం చేసే విధమేదైనా ఉన్నదా అని అడిగాను. నిలబెట్టగలిగింది ఏదైనా ఉన్నదా అని అడిగాను. దానిపైన వారు తమ యొక్క నోళ్లు తెరవలేకపోయారు. ఎందుకంటే అది ఎంతగానో పదులుగా ఉంది కాబట్టి. 15-20 సంవత్సరాల క్రితం ఇలాగున్నదో మీకు తెలుసా? ఒక గుంపులో ఉండి మరొక గుంపులోకి ఒకరినొకరు లాక్కునేవారు. ఎంతో ద్వేషం పగా ఉండేది. కాబట్టి నేను చెప్పాను, సరే సహోదరులారా, నేను ఇది చేయబోతున్నాను. ఇదిగో ఇది, దేవుడు నన్ను బాప్తిస్మించడానికి పంపలేదు, రోగులైన ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి ఆయన నన్ను పంపించున్నాడు. కాబట్టి రోగులైన వారి కొరకు నేను ప్రార్థించడానికి వెళుతున్నాను. సేవకులైన మీరు మీ సొంత బాప్తిసాలు ఇవ్వండి అని నేను చెప్పాను. మీరు అర్థం చేసుకోవడం కొరకై నేను ఒకటి అడగాలని అనుకుంటున్నాను అని నేను అన్నాను. సహోదరనేస్, ఈ యేసునామ గుంపు ప్రజలు వారు భాషలతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారని నీవు నమ్ముతున్నావా? ఇంకా మీరు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘం వారు చేసేవే వీరు చేస్తారనుకుంటున్నావా అని అడిగాను. నిజమే అని చెప్పాడు. సహోదర సిజం, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారు భాషలతో మాట్లాడినప్పుడు, నీవు బాప్తిస్మించినప్పుడు చేసే కార్యాలను వారు చేస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారని నీవు నమ్ముతున్నావా అని అడిగాను. తప్పకుండా నేను నమ్ముతాను అని చెప్పాడు. నేను చెప్పాను, ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఆయనకు విధేయులకు వారికి దేవుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు అని. ఇప్పుడు ఆయనకు విధేయులైన వారు ఎవరు, ఆయనకు విధేయులు ఎవరు అని అడిగాను. మీలో ఎవరు ఆయనకు విధేయులయ్యారు? అయితే మీ ఇద్దరికి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. చూసారా సహోదరు నేస్, పరిశుద్ధాత్మను పొందుకోలేదని. సహోదర సిజం, నువ్వు చెప్పగలవా? చెప్పలేను. సహోసిజం పరిశుద్ధాత్ర పొందుకోలేదని నీవు చెప్పగలవా? చెప్పలేను. చూసారా, వారిద్దరు కూడా ఒకరినొకరు పరిశుద్ధాత్ర పొంది ఉన్నారని నమ్ముతున్నారు. కొద్ది సమయం తర్వాత అది నేను విన్నాను. ఒక్క నిమిషంలో నా యొక్క అంశానికి నేను వస్తాను. ఫిన్లాండ్ సోదరు ఇక్కడ ఉన్నారు. గంభీరమైన కోరికలు దేవుడు మాకక్కడ ఇచ్చున్నాడని నేను తలుస్తున్నాను. ఫిన్లాండ్ నేను విడిచిపెట్టాను. అక్కడ చచ్చిపోయిన చిన్న బిడ్డ తిరిగి లేచాడు. ఇంకా అనేక విషయాలు జరిగినవి అక్కడ. నేను ఎక్కడున్నా స్టాక్హోమ్ స్వీడన్ లోని సంఘాలను, లవీ పెథర్స్ లోని ఫిలడెల్ఫియా సంఘాలను కలుసుకున్నాను. ఫిలడెల్ఫియా సంఘంలో దేవుని యొక్క గొప్ప గొప్ప ప్రజలున్నారు. సహోదరు గోర్డన్ లెన్సే ఇప్పుడు అతడు దానికి సంబంధించున్నాడో లేదో తెలియదు. అయితే అతడు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు సంబంధించి ఉండాను. ప్రపంచ వ్యాప్తంగా నా పరిచయకు గొప్పగా దోహదమిచ్చేవారు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ నుండి వచ్చిన పోస్ట్కేర్ వారు నా సేవా భారానికి దోహదమిచ్చేవారు, అంటే భరించేవారు. వారు ప్రపంచ వ్యాప్తంగా నా భారాన్ని భరించేవారు, వన్నిస్ వారు. చూశారా, హృదయంలో గల కొనలు విడిచిపెట్టి ఆ నిర్ణయం మాత్రమే నేను తెలుసుకున్నాను. ఆ ఆర్భాటములు ఎవరివైపు నేను ఉండకున్నట్లేదు ఆ నిర్ణయం తీసుకున్నాను. మనము సహోదరులం అని చూడగలిగినంత వరకు, ఏకమై వచ్చే వరకు, ఆ తర్వాత మనమంతా అక్కడున్న ఒకే ఒకరిని చూస్తాం, ఒకే ఒకరి గురిని చూస్తాం. చేసే ఆశయాలు అభివృద్ధి ఎందుకు మనం చేరుతాం. ప్రథమంగా నీ యొక్క ఆశయం అభివృద్ధిని పరీక్ష చేసుకోవాలి. మొదటిగా దేవుని చిత్తాన్ని తెలుసుకో, ఆ తర్వాత నీ ఆశయాన్ని ఏదో తెలుసుకో, ఆ తర్వాత నీ అభివృద్ధిని పరీక్షించు, నీ అభివృద్ధి సరైందా అని చూడు. ఆ తర్వాత మార్కు సువార్త 11:24 యేసు చెప్పినట్టుగా, నీవు మనస్సులో సందేహపడిగా ఈ కొనతో ఎత్తబడి కదిలిపోమ్మని చెప్పు. అయితే నీ మనస్సులో నీవు సందేహం ఉంచుకున్న వరకు అదే దేవుడి చిత్తమా కాదా లేక నా ఆశయ అభిరుచులు తప్ప అని నీ మనస్సులో సందేహిస్తే అది ఎలా ఎత్తబడిపోతుంది? అయితే నీ యొక్క ఆశయం సరైందని గ్రహించి, అది దేవుడి చిత్తమని గ్రహించి, నీ యొక్క అభిరుచి మంచిదే అని నీవు తెలుసుకున్నట్లయితే అది అప్పుడు ఎత్తబడి కదిలిపోతుంది. అంతే లేక దేవుడు ఏదో తప్పు చెప్పి ఉండవలసి ఉంటుంది. ఆ హేతు చేతనే సంఘాలో నేను వేదిక యుద్ధకు వెళ్ళినప్పుడు వేదిక యుద్ధ ఆ విషయాలను, అలాంటి సంగతులను ఎవరైనా చెప్పడం నేను వినలేదు. నేను వారిని అలాగే విడిచిపెట్టాను. చూశారా, అది మీపై ఉన్నది. అయ్యలారా, చూశారా, దైవిక వరము ద్వారా ఆత్మలు క్రీస్తు కొరకు సంపాదించుకుని ఇక్కడ ఉన్నాను. మీరు గ్రహిస్తున్నారా? చూడండి, నే ఎటువంటి వ్యత్యాసాన్ని చేయను. మీరు మీ బాప్తిస్తాల్లో మీరుచ్చుకోండి. అయితే అది వచ్చినప్పుడు క్రమంలో ప్రతిదాని కొరకు నేను పిలువబడ్డాను. ఎన్ని వ్యత్యాసాలు ఉన్నావో నాకు తెలియదు. ఎక్కడైనా ఒక దేవుని కుమారుని అవతారం వరకుని, ఒక దయ్యం వరకు, అవునా, ప్రతిదీ కూడా. అయితే వాటి వెనకాల నేను మీ యొక్క సహోదరుడాగా ఉన్నాను. దేవుని రాజ్యం కొరకు సాటి పౌరుడుగా ఉన్నాను. దేవుని రాజ్యం నిమిత్త మీతో కలిసి పనిచేస్తున్నాను. అది వాస్తవం. అది మంచిగా ఉన్నట్లయితే మనం సరిపోయిన సమయం ఉందా, అది ఎలా తర్కించుకున్నామో దాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. సరేనా సహోదరులారా, ఒక నిమిషం పాటు సహోదరునెస్, ఇంకా తదితరులు, మంచిది. అది కొద్దిగా మీకు సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. దాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా నేను సహకరిస్తాను. ఒక విధంగా నాకు జ్ఞాపకం ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను రాస్తున్నాను. అక్కడ నుండి వాటిని తీసివేశాను. కాబట్టి త్రిత్వాన్ని గుర్చి నా యొక్క నమ్మకం ఏంటో నన్ను అడిగారు. దేవుని యొక్క త్రిత్వమును నేను నమ్ముతున్నానా అని వారిని అడిగారు. సహోదరులారా, నేను దీన్ని ఆరంభించితే ఇది ముగింపైనట్లయితే మనమంతా ఎలాగున్నామో, మనమంతా ఒకే సహోదరులుగా ఉంటున్నామని నా యొక్క నిరీక్షణ. చూడండి, అయితే నేను మీతో ఒప్పందం చేశాను. ఎందుకంటే మీ ప్రజలు నా యొక్క కూటాలకు వచ్చినట్లయితే ఏ ఒక్కరినైనా మోసపరిచి నేను పంపించివేయను. నేను ఎల్లప్పుడూ మీతో చెప్తూ ఉంటాను, నేను ప్లాట్ఫామ్ మీద మాట్లాడనే వాటిని ప్రజలు ప్రశ్నించడం గురించి. ఇక్కడ నా యొక్క కార్యనిర్వాహకుడు మొదలైన వారు ఉన్నారు. ఇదేంటిది గాని అదేంటిది గాని వారు ప్రశ్నిస్తే మీ యొక్క సంఘ కాపరిని అడుగు అని నేను చెప్తాను. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ పొందునంతగా అతడు ఈ త్రోవకు నడిపించితే అతడు తీసుకుని వెళ్తాడు. చూసారా, అవునా, మీ సంఘ కాపని అడగండి. ఎందువల్లంటే చిన్న చిన్న విషయాల గందరగోళాన్ని కలుగజేస్తాయి. అందుకని వాటిని నేను వదిలివేశాను. చూసారా, సంస్థాపక సంఘముల మీద పోరాడు వాడని అని చెప్తూ ఉంటారు. నేను కాదు, సంస్థలు అద్భుతకరమైనవి అనుకుంటాను. అయితే మీ సంస్థాపక సంఘం యొక్క పద్ధతి చెడిపోతే దాని గురించి నేను వ్యతిరేకిని. అవునా, అది ఏకత్వ సంఘం కాని త్రిత్వ సంఘం కాని అది ఏమైనప్పటికీ దాని యొక్క పద్ధతి చెడిపోతే దానికి వ్యతిరేకిని. నేను ఒక స్థలానికి వచ్చి మేము అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాజములు మేము అని చెప్తారు. మీరు. అయితే ఈత్ వెనకాల ఉన్న వారు ఎవరు? ఓ, వారు మన సహోదరులే. వారు యునైటెడ్ పెంటికాస్టల్స్ అని పిలువబడుతున్నారు. సరే, ఆపైగా ఉన్న వారు ఎవరు? వారు మన ఫోర్ స్క్వేర్ సోదరులు. మనం అద్భుతకరమైన సోదరులం. ఒకరితో ఒకరు మనకు గొప్ప సహవాస్యం ఉన్నది. మీరంతా దాన్ని నమ్ముతున్నారా? ఓ, అవును, మేము నమ్ముతున్నాం. సరే, మిమ్మల్ని ఇప్పుడు ఈ విధంగా చేసింది ఏంటి? ఈ సహోదరు ఈ విధంగా బాప్తిస్తున్నారు. ఈ సహోదరు ఈ విధంగా మనకు ఎదురుగా అక్కడ దక్షిణాఫ్రికాల వలె చదువురా, దాన్ని మేము పరిగెత్తిపోయాం. వారిని అడిగారు. ఒక గుంపు వారు ముఖం ముందుగా పెట్టి 3 సార్లు బాప్తిస్తున్నారు. ఇంకొక గుంపు వారు ముఖం వెనకాల పెట్టి 3 సార్లు బాప్తిస్తున్నారు. నేను అడిగాను, మీరు అది ఎక్కడ నేర్చుకున్నారు అని. ఒకడు చెప్పాడు, బైబిల్ చెప్తుంది ఆయన చనిపోయినప్పుడు ఆయన్ను ముందుకు వాల్చారు, అందుచేత మేము కూడా వారిని ముందుకు వాలుస్తాం అని చెప్పారు. మరుగ్గు పోరుతూనే అడిగాను, మీరు చేసేదేంటి? మీ విషయం ఏంటి అని అడిగాను. మనిషిని పాతిపెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా ముందుకు పాతిపెట్టారా అని అన్నారు. అదేంటో మీకు తెలుసా? వారు ఒకరినొకరు వేరే 2 గుంపులు, 2 సంస్థాపక సంఘాలైపోయినవి. ఓ, అదంత దీనస్థితి సహోదరులారా. సాతాను అదే కోరుకునేది, వారికి కావాల్సింది అదే. అవునా? అర్థం చేసుకున్నారా? చూడండి, అది అపోస్తుల విశ్వాస బోధ కాదు, కానీ లేక పెంతకోస్తు సమాజాలు కాదు, అది అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి వారి వల్లే రెంటిలోనూ మంచి ప్రజలే ఉన్నారు. అయితే గమనించారా, ఇది వారు చేయు పద్ధతి. నేను తరచుగా చెప్తున్నదిగా, అది కెథోలిక్ లాంటిది. అతను కథలిక్ అయినట్లయితే రక్షణ కొరకు క్రీస్తు మీదనే ఆధారపడితే అతను రక్షించబడేవాడి. నిజంగా అతడు వాస్తవమే, అది వాస్తవమే. అయితే అతను సంఘం మీద ఆధారపడితే అతను పొగొట్టుకున్న వాడవుతాడు. పెంతికోసు సోదరులనే మీరు ఎవరైనప్పటికీ రక్షణ కోసం పెంతికోసు సంఘాలపై ఆధారపడితే మనుషుల్లో అంతకంటే దౌర్భాగ్యం లేరు. అది వాస్తవం, ఎందుకంటే మనం నశించు వారమే. అవును, అయితే మనం యేసు వైపు చూచితే అలాంటప్పుడు విశ్వాసాన్ని బట్టి సంపూర్తి చేయబడిన ఆ పని అది, దాన్ని బట్టి రక్షించబడతాం. ఈ చిన్న చిన్న పనులన్నీ వాతలన్నీ ఇలాంటివేమీ చేయలేవు సుమా. నేను సహోదరు సిజంతోను, సహోదరు నెస్తోను నేను అలా చెప్పాను. మీ యొక్క ప్రశ్నలకు జవాబుగా మీతో ఏ కొనలకు నేను తీసుకోను సహోదరుగా అని చెప్పాను. మీరు రచ్చకెక్కినంత కాలము మీ ఇద్దరూ తప్పేనని నాకు తెలుసు అని చెప్పాను. చూశారా, ఎందుకనగా నా సిద్ధాంతంలో మంచిగా సరిగా ఉండి నా హృదయంలో తప్పదస్తుడిగా ఉండుట కంటే నా సిద్ధాంతంలో తప్పదస్తుడినై నా హృదయంలో మంచివాణ్ణై ఉండిన వాణ్ణవుతాను. చూశారా, అది కేవలం నా హృదయం యొక్క స్థితి అని నేను చెప్పాను. నేను దీన్ని తెలుసుకుంటే కొరకు నేను దాన్ని ప్రయోగం చేశాను. అదేవిధంగా ఒక వ్యక్తి తానేమి చేసినప్పటికీ, అతని ఎటువంటి వెచ్చాంగంగా ఉన్నప్పటికీ, మరి అతను నన్ను గూర్చి ఏమి చెప్పినప్పటికీ నా హృదయంలో నుండి ఏదో విధిగా కాదు సుమా, ఇతరులు నేను ప్రేమించిన రీతిగా నేను అతన్ని ప్రేమించినట్లయితే ఇక్కడ ఏదో భేదం ఉన్నదని నేను అనుకుంటాను. అవునా? అవును, అది వాస్తవం. ఎందుచేతంటే అతను ఎటువంటి వాడైనప్పటికీ నాకు అనవసరం. కొద్దిసేపటి క్రితమే ఒక చిన్న క్రీస్తు సంఘం యొక్క సోదరుడు వచ్చాడు. అతను నిలబడి ఇలా చెప్పాడు, ఇతడు ఒక దయ్యం అని అన్నాడు. చూశారా, అతడు అన్నాడు పరిశుద్ధాత్మ గురించి అతను చెప్తున్నాడు, అలాంటిది లేనేలేదు అని చెప్పాడు. వారు చెప్తారు 12 మంది అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మను పొందారు అని వారంటారు. దైవిక స్వస్థత కేవలం 12 మంది అపోస్తులకు మాత్రమే ఇవ్వబడింది అని అంటారు. ఒక అర్ధ గంట సేపు చెప్పి వెళ్లిపోయాడు. నేను చెప్పాను, ఒక్క నిమిషం సహోదరుడా, దీన్ని ఎదుర్కొంటానికి నీవు నాకు తన్ను ఇవ్వాల్సి ఉంటున్నది అని అనుకున్నాను. చూశారా, నువ్వు చెప్పావు ఎక్కడ బైబిల్ మాట్లాడుతుందో అక్కడ మాట్లాడు, అదెక్కడ నిశ్శబ్దతనిస్తుందో అక్కడ మౌనంగా ఉండు అని నీవు చెప్పావే అని నేను అడిగాను. మేము అలా చేస్తాం అని ఆయన చెప్పాడు. అతడు కేవలం 12 మంది అపోస్తులే పరిశుద్ధాత్మను పొందారు అని నీవు అంటున్నావే అని నేను అడిగాను. బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ కురుమరితబడినప్పుడు 120 మంది ఆ మెడగదులో ఉన్నారు, స్త్రీలు తదితరులు కలిసి. పౌలు పరిశుద్ధాత్మను పొందలేదని నీవు భావిస్తున్నావా అని అడిగాను. చాలా కాలమైన తర్వాత అతను దాన్ని పొందుకున్నాడు. అవునా? స్వస్థతపరం అనేది 12 మంది అపోస్తులకు ఇవ్వబడిందని నీవు అనుకుంటున్నావు? నీవంటున్నావు కొన్ని దినాల తర్వాత స్టెఫను ఫిలిప్పు దారిని వెళ్తున్నాడు. అతడు 12 మంది శిష్యులకు సంబంధించిన వాడు కాదు కదా, అతడు బోధకుడు కూడా కాదు, అతడు ఒక సంఘ పరిచారకుడు. అతడు సమరయ్యకు వెళ్లి దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఓ సదరుడా, నేను అన్నాను, అతను ఎక్కడ చేయవలసి ఉందో ఇక్కడే అది నిశ్శబ్దంగా ఉన్నది. అదంతా అయిపోయిన తర్వాత, అయితే నన్ను దయ్యమని పిలుచున్నందుకు నిన్ను క్షమిస్తున్నాను, ఎందుకంటే దాని అర్థం నీకు తెలియదు కాబట్టి అని నేను అన్నాను. అదంతా అయిపోయిన తర్వాత అతడు వచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నీవు క్రీస్తు ఆత్మని కలిగి ఉన్నావు అని అన్నాడు అతడు. నేను అన్నాను, సహోదరుడా, ఇప్పుడు నేనెవరని, దయానికి సంబంధించిన వాడినా లేక క్రీస్తు వాడినా అని అడిగాను. చూశారా, చూశారా, అయితే చూశారా, నేను మీతో చెప్తున్నాను ఎందుకనగా నేను అతన్ని ప్రేమిస్తున్నానని అతడు అన్నాడు కనుక. అతడు ఏకీభించకపోవచ్చు, భయంకరంగా దిక్కుమాల విధంగా అతడు వ్యతిరేకించవచ్చు. నేను ఒక వేటగాడను, నా జీవితకాలం అంతా అడవి జంతువుల స్థితిగతులు ఎరిగిన వాడను. ఇలాగది సాధ్యము అని ప్రజలు చెప్పుకుంటారు. కత్తితో నేను ఎలుగును చంపేటప్పుడు అలా అంటారు, చూశారా దాని గురించి నువ్వు భయపడవా అని అడుగుతారు. నే చెప్తాను, లేదు నేను భయపడను, నేను దానికి భయపడితే అది నన్నే చంపవచ్చు. చూశారా, అయితే చూశారా నీవు దాన్ని హెలన చేయలేవు. నీవు వాటిని భయపెడతావో లేదో వాడికి తెలుసు. నీవు గుర్రానికి భయపడితే గుర్రం ఏం చేస్తుందో చూడు, అది నిన్ను తొక్కివేస్తుంది. అవునా? కాబట్టి దాన్ని నీవు తృణీకరించలేవు. నీవు నిజంగా దాన్ని కలిగి ఉండవలసి ఉంటుంది. తంతుకుడు నీవు అలాగే ఉండాలి, మనుషుల మధ్య కూడా అలాగే ఉండాలి. నీవు మనుషులు ప్రేమించవలసి ఉంటున్నది. నీవు దాన్ని అలా తృణీకరించవద్దు. నీవు దాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. నీ రంగులు ఎక్కడో ఒక చోట బట్టబయలైపోతావి. అవునా? అది వాస్తవం. నీవు నిజంగా ప్రజలు ప్రేమించవలసి ఉన్నది. నీవు వారిని ప్రేమిస్తున్నావని వారు తెలుసుకుంటారు. చూశారా, అందులో గుర్చి ఒకటి ఉంటున్నది. కొద్ది రోజుల క్రితము ఒక అతను నా భార్యను ఫోన్ లో పిలిచి, సోదర్ బ్రహాం అక్కడ ఉన్నాడా అని అడిగాడు. లేరు అని చెప్పినదామె. మంచిది, ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. వేదాంతంలో నేను అతన్ని వ్యతిరేకిస్తున్నాను. అయితే అతడు క్రీస్తు సేవకుడని నేను చెప్పగలను అని అన్నాడు అతడు. ఆ తర్వాత నేను ఇల్లు వదిలేక ముందు అతను నాకు ఒక లేఖను పంపించాడు. నీవు తిరిగి వచ్చినప్పటికీ నేను వస్తున్నాను. నీవు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మ నాకు కావాలి అని ఆ ఉత్తరంలో చెప్పాడు. కాబట్టి చూశారా, నాకు అలాంటి భావన ఉన్నట్లయితే నీకు మరొకటి లేదే ఎందుకు అని చెప్పవచ్చును. నీ పాత సంఘశాఖ అసలు ఉపయోగం లేదు. క్రీస్తు సంఘపు వారు ఉపయోగం లేని వారు. నీవు ఉపయోగం లేని వాడు, నీవు దయ్యం అని చెప్తే నేను ఆ మనిషిని సంపాదించుకోలేను కదా. నే అతని ప్రేమించిన చెప్పినట్లయితే, నా హృదయంలో ఆ భావం లేదు అని చెప్పినట్లయితే అతడి కొంత ఎరిగి ఉంటాడు. దానికి సరిపోతుంది. నీ హృదయంలో ఆ గ్రహింపు నీవు కలిగి ఉండవలసి ఉంటున్నది. అదే రాత్రి వేళలో నేను ఆత్మ వివేచన ద్వారా ప్లాట్ఫామ్ పై నడుస్తూ వెళ్తుంటాను. చూశారా, దాని గురించి ఆలోచన చేయను. మధ్యాహ్నం నేను భోజనం చేయను, ఉపవాసం ఉండి ప్రార్థించుకుంటుంటాను, గదిలో ఉండిపోతాను. ఎందుకంటే అది ఆయన చేస్తున్న వాగ్దానం చేసేది కాబట్టి. కాబట్టి నేను ఎలాంటి అపనమ్మకం లేకుండా నేను వెళ్తాను. ఎందుకు చేతంటే అది చేస్తానని ఆయన వాగ్దానం చేసేది కాబట్టి. కనుక నా ఆశయం ఏంటో నాకు తెలుసు. ఏంటది? నా అభిరుచి ఏంటో నాకు తెలుసు. ఏంటది? దేవుని రాజ్య వ్యాప్తియే నా ఆశయం, నా అభిరుచి. ఒక మనిషి ఈ దారిని వెళ్ళినప్పటికీ, ఆ దారిని వెళ్ళినప్పటికీ, ఏ గుడికి అతను వెళ్ళినప్పటికీ, అతను క్రీస్తుల వచ్చే వరకు అది నాకు సంబంధించిన పని కాదు. అది నా హృదయంలో ఉన్నది. చూసారా, అక్కడికి వెళ్లి క్రీస్తు సంఘంలో కలిసినట్లయితే అది మంచిదే. అది నాకు అనవసరం. ఏ సంఘంలో అతడు కలిసిపోయాడా అది నాకు అనవసరం. అయితే క్రీస్తు కొరకు అతని ఆత్మను సంపాదించడే నా ప్రాముఖ్య ఉద్దేశం. కాబట్టి నేను చెప్పాను, సహోదర నేస్ వ్యత్యాసం ఏమీ కాదు అని అన్నాను. నేను అది మీకు చూపించబోతున్నాను. ఈ పలుకు వాడవచ్చా సహోదరుడా? నేను దాన్ని చెప్పి వివరిస్తాను అని నేను అన్నాను. దీనిని మీకు చెప్పి ఉండవచ్చు ఇక్కడున్న సహోదరులతో. ఇది మీ సంఘ సభికుల మధ్య వాడకండి. మీరు అంగీకరిస్తే మా మీద దయచూపండి. మీ యొక్క సహోదరునిగా నేను తప్పు చెప్తే నన్ను క్షమించండి. అయితే రెండు వర్గం వారు ఈ ఉదయం ఏకత్వ వారు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారు, త్రిత్వం వారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి నేను దీన్ని మీకు వివరించుకుంటున్నాను. నేను ఈ వివరణ ఇవ్వాలని ఆశిస్తున్నాను. అవి ఒకటినొకటి ఎంతకాలం వాదించుకున్నంత కాలము ఆ రెండు కొనులు కూడా అబద్దమే అవుతున్నవి నా అభిప్రాయం. ఎందుకంటే వాటి ఆశయాలు తప్పదము కాబట్టి. నీ యొక్క ఆశయం తప్పైనంత కాలము నీ అభిరుచి ఏమైనప్పటికీ, నీ అభిష్టమైన ఎడల, నీ అభిష్టం ఎడల ఉన్నటువంటి ఆశయం తప్పే అవుతుంది. కనుక ఇక అవి పరిచయం. అవునది, యథార్థమే. కొందరు చెప్తారు, సోహర్బ్రహాం నీవు జీస్ ఓన్లీ వాడవు అని అంటారు. అది తప్పుడు అభిప్రాయం అని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను జీస్ ఓన్లీ గుంపు వాడిని కాదు. కొందరంటారు, సహోదర బ్రహాం నీవు త్రిత్వము సంబంధించిన వాడవు అని. కాదండి, నేను త్రిత్వము చెందిన వాడిని కాదు. నేను క్రైస్తవుడను. చూశారా, త్రిత్వం అనే పదము బైబిల్ గ్రంథంలో ఎక్కడా చెప్పబడలేదు. త్రిత్వము అనే మాట ముగ్గురు వ్యత్యాసకరమగు దేవుళ్ళు ఉన్నారన్నది నేను నమ్మను. మూడు కార్య నిర్వహణ కలిగిన ఒకే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అందుచేతనే తప్పనిసరిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మమని ఆజ్ఞాపించబడినది. అది దేవుడు ఘనీభవించి దిగి రావడం అవుతుందని నేను నమ్ముతున్నాను. దేవుడు ప్రథమంగా నడుకు కాన్పించిన స్థితి ఏదనగా ఆయన అగ్నిస్తంభం రూపంలో కాన్పించాడు. మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదా? బైబిల్ చదువు వరకు అరణ్యములో ఉన్న ఆ అగ్నిస్తంభము లోగాస్ అని తెలుసు. అదే నిబంధన దూత, అదే క్రీస్తు. ఎందుచేతనగా పరిశుద్ధ యోహాను సువార్త అధ్యాయంలో అనుకుంటాను, అబ్రహాముకు ముందుగానే నేను ఉన్నాను అని ఆయన చెప్పాడు. నేను ఉన్నవాడను అన్నది ఆయనే. ఆయనే దేవుడై ఉన్నాడు, పరిశుద్ధుడు. ఒక నరుడు పర్వతను ముట్టినట్లయితే అతడు చంపబడవలసి ఉన్నది. హుషారా, మంచిది. అదే దేవుడు ఆయన సృజించిన సృష్టిలో సృష్టి నిర్వహణ ఆయనే చేశాడు. ఎరగా ఆయన రాలేడు, ఎందుకంటే వారు పాపులుగా ఉన్నారు కాబట్టి. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము పాపాన్ని ఎన్నడూ తీసివేయలేదు, అది మనకు తెలుసు. అది కేవలం పాపాన్ని కప్పువేస్తుంది మాత్రమే. అయితే అదే దేవుడు, అదే అగ్నిస్థమైన దేవుడు ఆయన శరీరధారి అయ్యాడు. ఆయన కుమారుల ద్వారా ప్రభువు యేసుక్రీస్తు శరీరంలో ఆయన నివసించాడు. బైబిల్ తెలియజేస్తున్నది దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరరీతిగా ఆయన యందు నివసించినది అని. 1 తిమోతి 3:16, నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మం గొప్పదై ఉన్నది. వారు దాని గొప్పదానిగా పిలిచినట్లయితే మరి మనం ఏమి చేయాలి? మరి చూశారా, దైవభక్తిని గుర్చిన మర్మం గొప్పదై ఉన్నది. దేవుడు సస్యరేడుగా ప్రత్యక్షమయ్యను, దేవదూతులకు కనబడిను, ఆరోహణుడై తేజోమయుడయ్యను మొదలగునవి. పరిశుద్ధ యోహాను 14లో ఆయన తోమాతో ఇలా చెప్పాడు, నీవు నన్ను చూచినప్పుడు తనని చూచి ఉన్నావు, తనని కనపరచమని ఎందుకు నీవు చెప్పుచున్నావు? బైబిల్ ఇలాగా చెప్తున్నది, లోకముతో తాను సమాధాన పరుచుకుంటు కొరకై దేవుడు క్రీస్తులో ఉండెను అని. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండడానికి వెళ్లేది, ముగ్గురు దేవుళ్ళు కాదు. లేకుంటే యేసే ఆయన యొక్క తండ్రి ఒకరు. చూసారా, మీరు గమనిస్తున్నారా? రెంటిని అది సర్వత్రా తప్పవుతున్నది. ఇప్పుడు మీరు గమనిస్తే దానికి స్థానమే లేదు. మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్లయితే మనం అన్యులమే. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకనాడు ఒక యూదుతో నేను మాట్లాడుతున్నాను, అతను చెప్పినట్లు ఇలా ఉంటున్నది. అతడు అన్నాడు, వారిలో ఎవరు మీ దేవుడు అని అడిగాడు. ఎవరు మీ దేవుడు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఇందులో ఎవరు మీ దేవుడు అని అడిగాడు. నేను చెప్పాను, ఎందుకని అడుగుతున్నావు? ముగ్గురు దేవుడు లేరు కదా. అతను చెప్పాడు, దేవుని మూడు ముక్కులుగా చేసి యూదుడికి నీవు ఇవ్వలేవు సుమా. లేదండి అని నేను చెప్పాను. జాన్ రాయన్ పోర్ట్వేల్ లో గుడ్డివాడై స్వస్థత పొందిన తర్వాత ఈ రబ్బీ అక్కడ విశ్వా ఫోర్ట్ లేక బెయింటన్ హార్బర్ కు సంబంధించిన వాడు. అతను అన్నాడు, నీవు దేవుణ్ణి మూడు ముక్కులుగా చేసి ఆయన యూదుడికి నీవు ఇవ్వలేవు అని అన్నాడు. నేను చెప్పాను, నిజంగా అలా కాదు, నేను అలా చేయను. నేను అడిగాను, రబ్బీ, ప్రవక్తలు నమ్మడం మీకు ఇష్టమా అని అడిగా. లేదే అని అన్నాడు. నేను అడిగాను, యెషయా 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, సమాధానకర్త, ఎవరిని గుర్చి యెషయా మాట్లాడుతున్నాడు? అది మెస్సయాని గుర్చి అని చెప్పాడు. అలాగైతే రబ్బీ, మెస్సయాకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి అని నేను అడిగాను. ఆయన దేవుడై ఉండాలి అని చెప్పాడు. అదే నా తలంపు. చూశారా, మీరు గమనించారా? అది తప్పనిసరిగా వాస్తవమైన విషయం. అదే ఆయనే ఉన్నాడు. కనుక ఇప్పుడు నాతో చెప్పు, ఆయన చేయనని ప్రవక్త చెప్పిన దానిని యేసు ఎక్కడ నెరవేర్చకుండా తప్పిపోయాడో నాతో చెప్పు. అతడు కన్నీరు కార్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఆ విధంగా జాన్ రైన్ తన కనుచూపును తాను పొందుకున్నాడు. చూశారా, దేవుని నుండి కుమారుడు కలుగునన్నది దురుమనుగాక అని అతడు చెప్పాడు. ఆయన ఇలాగునని ప్రవక్త చెప్పాడో అలాగిన మహాఘనుడైన యెహోవా నీడిగా ఆ స్త్రీని కమ్మి ఒక రక్తపు కరువును సృజించాను. ఆ రక్తపు కరువు ద్వారా క్రీస్తు యొక్క శరీరం ఉత్పన్నమైంది అని నేను చెప్పాను. రబ్బీ, పాతనిబంధన చూడు అని నేను అడిగాను. ఒక మనుషుడు అర్పణ అర్పించినప్పుడు అతని గొర్రెపిల్లను తీసుకుంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలు అతను అతిక్రమించాడు తెలుసుకున్నప్పుడు అలా చేశాడు. కనుక ఒక గొర్రెపిల్లను తీసుకుంటాడు. అతడు అతని పాపాలను ఒప్పుకున్నాడు. ఈ గొర్రెపిల్ల చంపబడినది. అతని చేతులు ఆ గొర్రెపిల్ల మీద పెట్టినప్పుడు తన పాపముల కొరకు తను చనిపోవలసిందని అతని ఒప్పుకున్నవాడైనగా, అయితే గొర్రెపిల్ల ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. రక్తపు కణము పగలగొట్టబడుతుంది. తన చిన్న ప్రాణమంతా పోయేంత వరకు గట్టిగా అతని గొర్రెపిల్లను పట్టుకోవలసి ఉంటున్నది. ఆ తర్వాత యాజకుడు ఆ రక్తాన్ని న్యాయ తీర్పుతో ఉన్న ఇత్తడి బలిపీఠంపై విసురుతాడు. ఆ తర్వాత నేను ఈ విధంగా చెప్పాను, ఆ మనుష్యుడు గొర్రెపిల్ల తన యొక్క స్థానాన్ని స్వీకరించిందని ఎదిగి అతడు వెళ్లిపోతాడు. ఏ వచ్చినప్పుడు ఏ కోరికను కలిగి ఉంటాడో అదే కోరికతో తిరిగి వెళ్తాడు. ఎందుకంటే అది పాపాన్ని తీసివేయలేదు కాబట్టి. చూశారా, అయితే ఈ కార్యంలో ఆరాధకుడు ఒకసారి కడగబడిన తర్వాత ఇక పాప మనస్సాక్షి లేదు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా అర్పణ చేయబడవలసి ఉంటున్నది. అయితే ఈ విధంగా నేను చెప్పాను, ఇప్పుడు ఈ సమయంలో ఆరాధకుడు కడిగి వేయబడిన తర్వాత ఇక పాపమునకు జ్ఞప్తి ఉండదు. అబ్బి, ఇదిగో ఇలా చూడు, హోమియోగ్లోబిన్ లో ఆ చిన్న జీవము ఆ కణములో ప్రారంభమవుతున్నది. అది మగదానిలో నుండి వస్తున్నది, ఆరుదానిలోని ఆమె అండమును ఉత్పత్తి చేస్తున్నది ఆ స్త్రీ. అయితే కోడి గుడ్డు పెట్టగలదు, అయితే అది మగపక్షితో లేకపోతే అది పొదగనే పొదగదు. నేనెలా చెప్పాను, ఆ తరువాత దేవుడు అన్ని కాలంలో సర్వాంతరమేగు దేవుడు ఒక స్త్రీ గర్భములోకి అంకురముగా దిగి వచ్చాడు. ఆ తరువాత నేను ఎలాగ చెప్పాను, ఈ రోజు మనం ఎక్కడ రక్షించబడ్డాము, యేసు ఇంద్రుడు కాదు అన్యుడు కాదు. ఎందుచేతనంటే అండము కేవలం మాంసాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నది, రక్తమే జీవము కలిగిస్తున్నది. అందువలన బైబిల్ ఎలా తెలుపుతున్నది, మనము దేవుని రక్తం వలనే రక్షించబడితేమీ అని. చూశారా, ఆయన యుద్ధుడు కాదు అన్యుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి మనం బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆయన తలపైన మన చేతులు పెట్టినప్పుడు కల్వరి వేదనలను భీతిని మనం భావన పొందుకుంటున్నాం. ఇంకా మన స్థానంలో ఆయన చనిపోయాడని, మనం తప్పిదిస్తున్నామని, మన పాపాలను ఒప్పుకుంటున్నాం. గమనిస్తున్నారా, తర్వాత నేను చెప్పాను ఆ గొర్రెపిల్ల రక్తము తిరిగి దీని మీదకి రాదు, కణము పగులుకొట్టబడినది. ఈ గొర్రెపిల్ల రక్త కణము పగులుకొట్టబడి ద్వారా జీవం విడిచిపెట్టబడి ఉంటున్నది, అది తిరిగి ఆరాధకుని పైకి రాలేదు. ఎందుచేతనంటే అది జంతువు ప్రాణము కాబట్టి అది మానవ ప్రాణకు ఏకము కాలేదు. ఇప్పుడు ఈ సమయంలో అయితే రక్తము కణము పగలగొట్టబడిన తర్వాత అది కేవలం మానవ రక్తం మాత్రమే కాదు, అది దేవుని యొక్క ప్రాణము విడుదల చేయబడినది. ఇప్పుడైతే ఆరాధకుడు శ్వాసము ద్వారా దేవుని కుమారుడిపై తన చేతులు పెట్టి తన పాపములు ఒప్పుకున్నాడో, మరొక మనిషి ప్రాణము కాదు సుమా, దేవుని యొక్క ప్రాణమే అనగా నిత్య జోమే తిరిగి ఆ మనిషిలోనికి వస్తున్నది. జో అను పదము దేవుని యొక్క సొంత ప్రాణముగా తర్జుమా చేయబడినది. ఆయన మనకు జో నిత్య జీవం ఇస్తాన వాగ్దానము చేశాడు. మనం ఇప్పుడు దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉంటున్నాం. ఎక్కడే నీ ఉన్నావు, మరి ఇప్పుడు అదేంటి అని అడిగాను. అది దేవుడు గడ్డి కట్టినట్లాడి ఆయన ముదురుగా వచ్చాడు. ఆయన ఎవరు ముట్టుకోలేకపోయారు, ఎందుకంటే మనుషుడు పాపము చేశాడు కాబట్టి. ఆ తర్వాత ఆయన శరీరధారి అయి వచ్చాడు, పాపము తీసివేసి కొడుకొరకై పాపము రుచి చూచకు వచ్చాడు. ఆయన అనగా దేవుడు చేయగలిగినంతా ఒకటే, న్యాయవంతుడు ఆయన. అలాగే ఆయన చేశాడు దానిని. ఉదాహరణంగా ఈ ఉదయ వేళ ఈ ప్రజలపైన నాకున్న అధికారం వలే దేవునికి మానవ జనాంగం పైన అధికారము కలదు. మన చెప్పినట్లయితే ఆ స్తంభం వైపు ఆ మొదటి మనిషి చూచి చచ్చిపోయాడు అని చెప్తే టామ్ హిక్స్ ఆ వైపు చూస్తాడా? ఇప్పుడు ఇలా ఉదాహరణగా చెప్తాను, సహోదరు కాల్సన్ అతను తీసుకుని నీవు అతడి కొరకు చనిపో అని చెప్తే అది న్యాయ సమ్మతము కాదు సుమా. నేను లియోతో, లియో నీవు నా యొక్క కార్యనిర్వాహకుడు, నీవు అతడి కొరకు చనిపో అని చెప్తే అది న్యాయ సమ్మతం కాదు కదా. బిలీబాల్ నీవు నా యొక్క కుమారుడు, నీవు అతడి కొరకు చనిపో అని చెప్తే అది న్యాయ సమ్మతము కాదు సుమా. అది న్యాయసమ్మతం అవడానికి ఒకటే ఒక మార్గం, అతని యొక్క స్థానాన్ని నేనే స్వీకరించవలసి ఉంటున్నది. అదే దేవుడు చేసిన పని. ఆయన అనగా దేవుడు ఆత్మ, ఆయన సృజించాడు, ఆయన తనను తనగా మార్చుకున్నాడు. చిన్న యెహోవాను గురించి తలంచడం అని అది ప్రజలకు కుట్టినట్లుగా ఉండవలసి ఉంటున్నది. ఆయన సంపూర్ణమైన పెద్ద పురుషుని రూపంలో రాగలుగుతాడు. అయితే ఆయన చెత్తకుండపై నుండి ఏ పశువుల శాలుడి ఆయన వచ్చాడు. చిన్న యెహోవా చిన్నపిల్లవానిగా ఇచ్చాడు, చిన్న యెహోవా చిన్నపిల్లవానిగా ఆటలాడాడు, చిన్న యెహోవా ఒక పనివాని వలె వడ్లవాని వలె ఉన్నాడు, చిన్న యెహోవా చిన్న వయసు వానిగా ఉండాడు. పోతున్న సైనికులు సొంగకార్చుకుంటూ ఆయన ముఖంపై ఉమ్మ వేస్తుండగా ఆయన భూమికి ఆకాశం మధ్య వేలాడాడు. హోవా ఆయన బిడ్డ కొరకై చనిపోయాడు, విమోచించిన కొరకై హోవా చనిపోయాడు. మరొక వ్యక్తి కాదు, కానీ సాక్షాత్తు దేవుడే. చూసారా, దేవుడు అది ఆయన యొక్క ఉద్యోగం. ఎందుకలా కావాలి, తిరిగి ఆయన నరుని హృదయంలోకి వెళ్ళడు కొరకై ప్రయత్నించాను. అక్కడ ఆయన మనం పుట్టుకోలేము, ఇక్కడ మన చేతులతో ఆయన సృజించాము. ఇప్పుడు ఆ శరీరాన్ని అర్పించడం ద్వారా ఆయన ఏం చేశాడు, మనలోనే ఆయన యెహోవాగా ఆయన అయ్యాడు. మనము ఆయనలోని భాగస్థులము. ఆ పెంతెకొస్తు దినాన అగ్నిస్తమం తనకు తానే విభజించబడి దేవుడే ఆయన సంఘములో ఆయనే విడివిడిగా ఇన్నాడుకు సూచనగా వారి ఒక్కొక్కరి మీద దిగాడు. అలాగే చూస్తున్నారా, మనమంతా ఏకమైతే దానే మనం ఐక్యతో తీసుకుని వస్తే ఎంత బాగుంటుందది. అలాంటప్పుడు మనమంతా ఒకటైనప్పుడు యెహోవాను పరిపూర్ణంగా పొందుకుంటాం. ఇక్కడొకరు బాప్తిసం తీసుకున్న భాషలతో మాట్లాడుతుంటే ఇక్కడ ఇంకొకరు అగ్ని నాలుగులు కలిగినట్లయితే వాటిని మనము ఐక్యపరుద్దాం. పెంతెకొస్తున్న దేవుడు దిగి వచ్చి బైబిల్ లాగా చెప్తున్నది, అగ్ని జ్వాలలు వారి మీద రాలెను అని. అగ్ని జ్వాలల వలె విభజించబడిన నాలుకలు అది అగ్నిస్తంభమే విభజించబడి దానికదే ప్రజల మధ్య విడిపోయినది. మనము సహోదరుల ఒకటి కొరకై అలా జరిగినది. ఆ దినమున నేను తండ్రి యందును మీరు నా యందును ఉన్నారని ఎరుగుదురు. మనమంతా ఒక్కటే విడిపోయిన వారము కాదు. సరే, ఇప్పుడు యెహోవా దేవుడు ఇక్కడ ఉన్నాడు. మానవ జనంగానే ఆయన ముట్టుకోలేడు, ఎందుకంటే తన సొంత పరిశుద్ధత యొక్క సత్యం వల్ల అలా చేయలేడు. యెహోవా దేవుడు మన నిమిత్తం పాపమాయను మూల్యమును చెల్లించను. ఆ యెహోవా దేవుడే వచ్చి మనలో నివసించను. మనపైన ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు దేవుడు కాదు, ఒక్క దేవుడే. దాని లెక్కించిన కోసం విద్వాంసులు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. అది ఒక ప్రత్యక్షత. అది నీకు బయలుపరచబడవలసి ఉన్నది. మరిప్పుడు అనేకులని మీరు బాప్తిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాన్ని చేయవలసి ఉన్నది సహోదరులారా, లేదా లేనట్లయితే అది నేను సహోదర సిజంతోను సహోదరు నెస్తోను చెప్పినట్లుగా ఉంటున్నది. వాగ్వాదమని ఎక్కెత్తినది. నా పెట్టి గణిన గొప్ప పండితులు మీరు అనేకులు ఇక్కడ ఉన్నారు. అయితే నేను అంశం మీద ఎంతగానో పఠనము చేశాను. నేను ఫ్రీనేసిన్ ఫాదర్స్, నైసిన్ కౌన్సిల్ మొదలు అనేకలైన చరిత్రలను చరిత్రకారుల గురించి నేను చదివాను. ఆ సంగతి ఆసియా సమావేశంలో వచ్చినది. రెండు కుణాల విత్తనం ఒదుగు చేరినవి. కత్తిరిక సంఘము సంపూర్ణంగా త్రిత్వం స్థాపిస్తే మరొక ఐక్యతను చేపట్టినది. రెండు కోణాలు వ్యాప్తి చెందినవి. నిజంగా అలా జరిగినది, ఎందుకంటే దానిలో మనుషుడు ఏదో ఒకటి చేసి ఉన్నాడు కాబట్టి. దేవుడు చేయడు కొరకై నీవు అంగీకరించవలసి ఉన్నది. దాని కొరత చూచుటకు మనం ప్రయత్నించరాదు. మనం సహోదరులుగానే ఉందాం. మనం ముందుకు సాగిపోదాం. దేవుడే చేయుదాని ఆయనే చేయనిద్దాం. ఆయనే అతిథి ఉండి అన్ని విషయాలు ఎరిగిన వాడి ఉండి ఆది నుండి అంతవరకు చెప్పిన వాడైనట్లయితే దాని గురించి మనం ఏమైనా చేయగలమా? అలా ముందుకు సాగిపో. అదే మార్గము. గత రాత్రి వెళ్ళని చెప్పినట్లుగా యోధుడైన యెహోషువ వలె అడుగువేయ్. ఇప్పుడు చూడు, ముగ్గురు దేవులున్నట్లయితే ఇది ఎంత అవమానంగా ఉన్నదో నేను చూపిస్తాను. ముగ్గురు దేవులున్నట్లయితే యేసు ఆయన యొక్క తండ్రి ఉండాలి. ఆయన ఒక్కడే ఉండి యేసు ఆయన సొంత తండ్రి కాలేడు. ఆయన ముగ్గురైనట్లయితే ఆయన కన్య గర్భాన జన్మించి ఉండడు. నేను విధంగా చెప్పబోతున్నాను, ఇది తండ్రి అయిన దేవుడు, ఇది కుమారుడైన దేవుడు, ఇది పరిశుద్ధాత్మైన దేవుడు. వివిధ రకాలుగా ఉన్న సహోదరులని మీరు ఒక నిమిషం ఇది గమనించండి. నేను దీన్ని కేంద్రీకరించి చూపిస్తున్నాను, అది మీరు చూడండి. మీరు దాన్ని చూడాలని నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను. చూడండి, మీరందరూ ఆ విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. అయితే సాతనుడు అలాగే మీ మధ్యకి వచ్చి దాని గురించి విభజన వేసేశాడు. అదే నిష్కర్షంగా ఒకటేనని దేవుని యొక్క సహాయం ద్వారా నేను మీకు రుజువు చేస్తాను. బైబిల్ ద్వారానే. అది బైబిల్ కానట్లయితే అలాంటప్పుడు మీరు దాన్ని అంగీకరించవద్దు. అవునా? అయితే ఇప్పుడు చూడండి, ఇది ఏంటి? తండ్రి అయిన దేవుడు, ఇది కుమారుడైన దేవుడు, ఇది పరిశుద్ధాత్మైన దేవుడు. ఆ మూటిని అక్కడ పెట్టి ఒక్క నిమిషం ఆగుదాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ, ఇవన్నీ చేయడానికి నాకు తరుణం లేదు. అయితే ఎంత త్వరగా సాగిపోవాలో అంత త్వరగా పెడతాను. సహోదరులారా, మన్నించండి. అయితే నేనెన్నడూ మీతో మాట్లాడలేదు. నేను ఇది చేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు చూడండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ. మరిప్పుడు యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తుకు దేవుడే తండ్రి. మనమంతా అది నమ్ముతున్నాం. అవును కదా? మత్తయి 28:19 మనం ఇలా తీసుకున్నప్పుడు యేసు ఇలా చెప్పాడు, కాబట్టి మీరు వెళ్లి సర్వ సృష్టికి తెలియచేయుడి, తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్తమియుడి అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత 10 దినాల తర్వాత మీరు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్తం పొందుడి అని పేతురు చెప్పాడు. ఎక్కడో ఒక చోట వ్యతిరేకత కనిపిస్తున్నది. ప్రతి ఒక్కరూ ప్రతిదీ పరీక్షించబడాలి. అది ఇక్కడే ఉన్నది. ఇది నా యొక్క నమ్మకం సహోదరులారా. అది మీదటే నేను పెడుతున్నాను. వేదికకు ఆవుల వైపు నేను చెప్పట్లేదు. అది మీ ఇష్టం. అయితే పరిశుద్ధాత్మ మీకు బయలుపరచున్నట్లు రెండు కోణాలలో నేనేమి చూశానో అది మీకు చూపించగలుగుతాను. అవునా? మరి ఇప్పుడు మత్తయి 28:19, మత్తయి సువార్త 28:19 వచ్చిన అపొస్తల కార్యం 2:38 వ్యతిరేకమైనట్లయితే అలాంటప్పుడు బైబిల్ గ్రంథమందు వ్యతిరేక్త ఉందన్నమాట. అది వ్రాసిన కాగితం విలువైనది కాదు. మరి ఇప్పుడు మత్తయి సువార్త 16:16 గమనించినట్లయితే యేసు పేతురికి ఆ ప్రత్యక్షతను తాలపు చెవులను అనుగ్రహించాడు. గుర్తుంచుకోండి, ఏదో ఒక మానవ తయారీ ప్రణాళిక వేదాంతము చేత బైబిల్ తెలియబడతబడలేదు. అది అలా కాదు, అది ప్రత్యక్షత. ఆరంభముడు కూడా ప్రత్యక్షతే. కయ్యూరు కంటే బహుశ్రేష్ఠమైన అర్పణను హెబెలు దేవునికి ఎందుకు అర్పణ చేయాలి? అది దొండబండు వలనే కాదు, ఆపిల్ పండు వలనే కాదు, నారింజ పండు వలనే కాదు అని అతనికి బయలుపరచబడేను. స్త్రీలను యాపిల్ పండ్లు దిగంబడుగా చేసినట్లైతే మనం తిరిగి యాపిల్ ను పంచడం సహోదరుడా గ్రహించట్లేదా? అది దైవ ద్రోహ సంబంధమైనదిగా కనిపిస్తున్నది. అయితే ఆ విధంగా అనడము నా భావన కాదు. అయితే అది యాపిల్ కాదండి. అది అలాగైతే అది హెబెలుకు తెలియపరచబడింది, ఎందుకంటే అతను తన తండ్రి యొక్క రక్తము కాబట్టి. కనుక అతను రక్తాన్ని ఏర్పాటు చేశాడు, ఎందుకంటే అది ప్రత్యక్షత కాబట్టి. సమస్తము కూడా దానిపైనే కనబడుతున్నది. చూడు, ఇక్కడ వృద్ధుడే ఒక అమాయకుడైన జాలుడు ఉన్నాడు. చివరికి కొద్ది విద్య కూడా అతనికి లేదు. బైబిల్ తెలియజేస్తున్నది విద్యులని పావరులు అని. అయితే అతడు అక్కడ నిలబడి ఉన్నాడు. మనుష్య కుమారుని గురించి మీరేమి అనుకుంటున్నారు అని యేసు అడిగాడు. ఒకరేమో మోషేనే అన్నారు, నీవు మోషేనే వారు చెప్పారు. వారు ఇలా చెప్పారు, ఒకడు ఇలా అన్నాడు, నీవు యిర్మీయావు ప్రవక్తల్లో ఒకడవు అన్నారు. ఇది అదే ఇది అని చెప్పారు. ఆయన అడిగాడు, అది ప్రశ్న కాదు, నన్ను గురించి మీరేమి అనుకుంటున్నారు? నీవు దేవుని కుమారుడు అని త్రాళ్ళ పేతురు చెప్పాడు. యోనాకుమారుడైన సీమోను, నీవు ధనుడివు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు గమనించండి, రక్త మాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు, అయితే పరలోకములో నా తండ్రియే దీన్ని నీకు బయలుపరిచాడు. చూశారా? ఇప్పుడు గమనించండి, కేథలిక్ సంఘం చెప్తుంది ఇలాగనా, ఆయన పేతుడి మీద సంఘమును కట్టాడు అని. అది తప్పు. ప్రొటెస్టెంట్ సంఘం చెప్తుంది ఇలాగన, ఆయన తన మీదనే తాను కట్టుకున్నాడని. అయితే అది అవునో కాదో కనిపెట్టి చూడండి. ఆయన ఎవరయ్యున్నారో అను ఆత్మ ప్రత్యక్షత పైన ఆయన కట్టాడు. చూసారాచితంటే యోనాకుమారుడైన సీమోను, నీవు ధనుడు, రక్త మాంసము నీకు బయలుపరచలేదు, దీనిని నీకు అని అన్నాడు. ఆయన సీమోనును, నీకు నేను చెప్తున్నాను, ఈ బండ మీద ప్రత్యక్షత మీద నా సంఘమును కట్టుదును, నరకం యొక్క ద్వారములు దీనికి వ్యతిరేకముగా నిలబడలేవు. అప్పుడు 10 దినాలైన తర్వాత మత్తయి 28వ అధ్యాయం గుర్తించబడినప్పుడు పేతురు ఆ ప్రత్యక్షతతో నిలబడి ప్రభుని యేసుక్రీస్తు నామమున బాప్తిసమిచ్చాడు. ఎందుకు ఆ విధంగా చేశాడు? దేవుని ప్రత్యక్షతోనూ రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగిన వాడై అలాగని చేశాడు. సహోదరుడా, ఒక్క నిమిషము, నేను మిమ్మల్ని గాయపరచవచ్చు ఒక ప్రక్కన, అయితే ఒక నిమిషం వాగు. బైబిల్ గ్రంథములో ఏ ఒక్క వ్యక్తి అయినా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసము తీసుకొనలేదు. లేఖనములో ఏ ఒక్క భగమందు లేదు. అలా ఉన్నట్లయితే రుజువు చేయి. పరిశుద్ధమైన చరిత్రలో నీవెక్కడైనా చూచినప్పటికీ కేథోలిక్ సంఘము నిర్మలాత్మకమైన అయ్యే వరకు నేను దానిని నీకు ఉత్పన్నము చేయాలనుకుంటున్నాను. అసలు ఎక్కడది లేనే లేదు. అది యథార్థం, అదే ఏకత్వం, వన్యస్వరణ. మీరు ఒక క్షణం ఆగండి. అటువంటి ఉన్నట్లుగా ఎక్కడ లేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనునవి బైబిల్లో ఎక్కడైనా వినియోగించిన ఏ ఒక్క లేఖన భాగమైనా నాకు ఎవరైనా చూపించవచ్చు. అలా బాప్తిస్తున్నట్లుగా మీరు వచ్చి నాకు చెప్పుడుకు బాధ్యులవుతారు సుమా. కొందరు ఇలా అంటారు, యేసు చెప్పిందే నేను తీసుకుంటాను, పేతురు చెప్పింది కాదు అని అంటారు. అది ఒకదానికి ఒకటి వ్యతిరేక్తమైతే ఇక మనం ఏం చేయాలి? అదంతా తెలుగుకోకపోతే బైబిల్లోని ఏ భాగం మీద అర్థమవుతుంది? అన్నీ ఒకదానికొకటి పండుగగా చేరి ఒకరితో ఒకటి ఏకము కావలసినది. అది కేవలం దేవుని యొక్క ప్రత్యక్షత మాత్రమే. మన పాఠశాల దాన్ని నేర్పలేవు. అది ఒక ప్రత్యక్షత, నీవు దాన్ని చూడవలసినది. అలాంటప్పుడు ఆ ఇద్దరు మనుషులు ఒకరికొకరు విరుద్ధమైనట్లయితే అలాంటప్పుడు ఎటువంటి బైబిల్ మనం చదువుతున్నాము? మత్తయి సువార్త 14వ అధ్యాయము సరైనదే కాదని అది నాకు ఎలా తెలుసు? యోహాను సువార్త 3వ అధ్యాయము సరైనది కాదని నాకు అది ఎలా తెలుసు? దాన్ని ఎలాగ తెలుసుకుంటాను? చూశారా, ఏ నాకుండే దేవుని విశ్వాసం చే ఒకే ఒక మార్గం మీదనగా బైబిల్ సత్యమని నేను తెలుసుకోవాలి. అది సత్యమే నమ్మాలి, దానితోనే నిలబడి ఉండాలి. నేను దాన్ని అర్థం చేసుకున్నప్పటికీ ఎలాగైతే నేను దాంతో సగిపోతాను. అయితే ఇటువంటి విరుద్ధమైన రేకెత్తినట్లయితే దాన్ని తెలుసుకుని కొరకై నేను దేవుని దగ్గరికి వెళ్తాను. రాత్రి వేళ కూడికలో నన్ను కలిసిన దేవదూతయే ఆయనే దీన్ని నాకు బోధించాడు. చూశారా? చూడండి, ఇదే అయితే ఇప్పుడు ఇది ఎలాగున్నది. ఇప్పుడు మత్తయి 28:19 వచ్చిన ఒక క్షణం గమనిద్దాం. ఇప్పుడు నేను ఎక్కడైతే పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాడో అది అపోస్తుల కార్యం 2:38 మరియు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని మత్తయి చెప్పిన దానిని నేను తీసుకోబోతున్నాను. ఇప్పుడు వినండి, ఆయన చెప్పాడు తండ్రి యొక్క నామమున, కుమారుని యొక్క నామమున, పరిశుద్ధాత్మ యొక్క నామమున అని. ఇతడు చెప్పాడు, ఆయన ఎన్నడూ దాన్ని చెప్పలేదు. పేరు 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 లేనే లేదు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములలో అని ఆయన చెప్పలేదు సుమా, ఎందుకంటే అది వినసొంపుగా లేదు కూడా. ఆయన చెప్పాడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మక నామమున. NAME నేమ్, నామము. అవునా? తండ్రి యొక్క, కుమారుని యొక్క, మరియు పరిశుద్ధాత్మ యొక్క, మరియు 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 కలుపునటువంటి పదము అది. నామములు కాదు, తండ్రి యొక్క నామమున, కుమారుని యొక్క నామమున, పరిశుద్ధాత్మిక నామమున కాదు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మిక నామములలో కాదు, అయితే నామములో, నామము ఏకవచనం, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మిక నామములో. ఇప్పుడు బాప్తిసం ఇవ్వడానికి ఏ నామము సరైన నామము? అది ఒకే ఒక నామము. అదేది తండ్రి నామము సరైన నామమా, లేక కుమారు నామము సరైన నామమా, లేక పరిశుద్ధాత్మ సరైన నామమా? అది ఒక నామము ఒక చోట, అవును కదా? అలాంటప్పుడు నేను వీటిని అడగాలనుకుంటున్నాను, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మిక నామమున బాప్తిసమని యేసు చెప్పినట్లయితే అది యేసు చెప్పాడని ఎంతమంది నమ్ముతున్నారు? అదే లేఖనము, అది మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్క, కుమారుని యొక్క నామములో. ఒక దానిలో మనము కాదు, మంచిదే అది నేను అనుకుంటున్నాను, అవునా? ఆ సరే మంచిది. తండ్రి యొక్క, కుమారుని యొక్క, మరియు పరిశుద్ధాత్మిక నామమున. సహోదరులారా, ఇప్పుడు వినండి, తండ్రిని పేరు అనేది ఉండదు, ఎందుకంటే తండ్రి అనేది పేరు కాదు, అది ఒక బిరుదు. కుమారుడు అను పేరు అనేది ఉండదు, ఎందుకంటే కుమారుడు అనగా అది బిరుదు. పరిశుద్ధాత్మ పేరు అనేది ఉండదు, ఆయన ఏమన్నాడో అది అదే. నేను ఉదయం వేళలో ప్రాతకాల పలహార సమయంలో సేవకులతో కలిసి నేను ఇది చెప్తూ ఉంటేని, ఒక స్త్రీ బహుశా ఎవరైనా ఏదైనా ఆ భంగం కలుగు చేయవచ్చు క్రమము తప్పి, ఆమె చెప్పినది, క్షమించండి ఒక నిమిషం అన్నది, పరిశుద్ధాత్మ అనేది ఒక పేరు అని చెప్పినది. నేను అడిగాను, ఏంటిది, నేను ఒక నరుడను, అయితే నా పేరు నరుడు కాదు కదా అని అన్నాను. అది పరిశుద్ధాత్మ, అది పేరు కాదు, అది అదే అవుతున్నది. బహుశా అది ఒక నామవచనం, అయితే అది పేరు మాత్రము కాదు. సరే, ఆయన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మిక నామములో బాప్తిస్తమని చెప్పినట్లయితే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామము కానట్లయితే, అయితే ఆ నామేంటి? దాన్ని మనం తెలుసుకోవాలి. మీరు కొద్దిగా గమనించి కాల వ్యధి చేసినట్లయితే ఇక్కడ అవన్నీ ఒకే స్థలంలో తెలుసుకుంటాం. కొద్దిగా కలహరణ చేసినట్లయితే అని నా అర్థం. ఇప్పుడు మత్తయి 28:19 గమనించండి. మీలో కొందరు సహోదరులు, సహోదరులు మీరు చేసి ఉంటారు, ఒక దినాన మీరు ఒక పుస్తకాన్ని తీసుకుని దాని వెనగల చూచి అడుతరత యోహాను, మరియలు సంతోషంగా జీవించారు అని చెప్పి ఉండవచ్చును. మరి ఎవరు యోహాను, మరియలు? ఆ తర్వాత ఎవరు యోహాను, మరియలు సంతోషంగా జీవించరి? మరియా యోహానులు తెలుసుకునే ఒకే ఒక మార్గం ఒకటి ఉన్నది, అది మీకు చిక్కుగలైనట్లయితే తిరిగి వెళ్లి ఆ పుస్తకం చదవండి, అవును కదా? తిరిగి వెళ్లి మొదట అది చదవండి. ఎవరు యోహాను, మరి అనేది అది తెలుపుతుంది మీకు. దేవుని కుమారుని యేసుక్రీస్తు వారు మీరు వెళ్లి, అనగా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి బోధించి తండ్రి యొక్క, కుమారుని యొక్క, మరియు పరిశుద్ధాత్మిక నామములోనికి వారికి బాప్తిస్మియుడి అని చెప్పినట్లయితే, తండ్రి, కుమారుడు, లేక పరిశుద్ధాత్మ నామము కాదు, అలాంటప్పుడు అది ఒక చిక్కుబడి అవుతున్నది. మనం మొదట తిరిగి గ్రంథం దగ్గరికి వెళ్లి వెళ్ళటం మంచిది. మనం తిరిగి మత్తయి సువార్త రాజ్యంలోకి వెళ్లి అక్కడ నుండి ఆరంభిద్దాం. వంశావళ ఇతివృత్తం 18 వరకు ఆ వచనం వస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం గమనించండి, ఇది తండ్రి నా కుడివైపు, ఇది మధ్యలో కుమారుడు, ఇది పరిశుద్ధాత్మ. సరే, ఇప్పుడు ఇది యేసుక్రీస్తు యొక్క తండ్రి, అవునా? దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి, మనమంతా అది నమ్ముతున్నామా? మంచిది. ఇప్పుడు మత్తయి 1:18 ఇలా చెప్పబడుతున్నది, యేసుక్రీస్తు జన్మ విధమేట్లుండగా ఆయన తల్లిని మరియా యేసుకు ప్రధానము చేయబడిన తర్వాత వరేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండెను. దేవుడు ఆయన తండ్రిని అనుకున్నానే, ఆమె ఒక కుమారుని కన్నును, ఆయనకు యేసును పేరు పెట్టుదువనెను. ఆమె భర్తని యేసేపు నీతిమంతుడు ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాలని ఉద్దేశించాను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించబడుతుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నమంది అతనికి ప్రత్యక్షమై, నీ భార్యని మరియను చేర్చుకుంటూ భయపడకు, ఆమె గర్భము ధరించినది దేవుడు ఆయన యొక్క తండ్రిని నేను అనుకున్నాను. సహోదరులారా, ఆయనకి ఇద్దరు తండ్రులు ఉన్నారా? ఆయనకు అలాగుండరు. అలా ఉన్నట్లయితే ఆయన దుర్భిక్షుడైన బిడ్డ అవుతాడు. అలాంటప్పుడు ఎటువంటి మతాన్ని మనము కలిగి ఉంటున్నామో వారమవుతాం? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ ఒకే ఆత్మ అయి ఉన్నారని మీరు ఒప్పుకోవలసిన సుమా. అవును, అది నిజం, నిశ్చయం, అది ఒకే ఒక ఆత్మయున్నాడు. మనం ఇప్పుడు చూశాము, అది పొందుకున్నాము. ఆమె యొక్క కుమారుడికను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించగలిగ ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. పలికిన మాట నెరవేరు వరకు ఇదంతయో జరిగను. నేను లేఖ నిర్వచింపబోతున్నాను, దైవ సేవకుడు మీకు చెప్పబోతున్నాను తెలుసు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడికను ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. భాషాంతరమైన దాని అర్థం దేవుడు మనకు తోడు, అవును కదా? ఒలటప్పుడు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మక పేరేంటి? అవును, అది నిజం. ఆ హేతువు చేతనే పేతురు వారికి యేసుక్రీస్తు నామన బాప్తిస్మిచ్చాడు. నేను షారుల రోజా నామమున బాప్తిస్మిచ్చినా, లోయలో పుట్టు లిల్లీ పద్మ నామమున బాప్తిస్మిచ్చినా, వేకూచుకున్న బాప్తిస్మిచ్చినా, అది నాకు అనవసరం. అవన్నీ బిరుదులు మాత్రమే. మీ యొక్క హృదయం దేవుని దగ్గర సరైనదిగా ఉన్నట్లయితే ఆయనకే తెలుసు మీ హృదయం. అయితే ఇప్పుడు నేను దాన్ని విశదపరచబోతున్నాను. ఇప్పుడు ఇప్పుడు అని అన్నాను. ఇప్పుడు సోదరు సిజం చెప్పాడు ఇప్పుడు అని. అవును, అది నిత్యం. అది ఏకత్వం వలె అగుపిస్తున్నది. కాబట్టి దానిలో అతడు సరైన వాడే. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని నేను చెప్తున్నాను. అది నేను చెప్తున్నాను. తుషారా, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విషయాన్ని చెప్తున్నారని నేను రుజువుపరుస్తున్నాను. తండ్రి యొక్క నామమున అని మత్తయ్య చెప్పాడు, అవును కదా? మంచిది. పేతురు చెప్పాడు ప్రభు యొక్క నామమున అని. మత్తయి 2:18 చెప్తుంది తండ్రి యొక్క నామమున అని. అపోస్తలు గారు 2:30 చెప్తున్నది ప్రభు యొక్క నామమున అని. దావీదు చెప్పాడు ప్రభు నా ప్రభుతో చెప్పెను అని. అదేవరు? తండ్రి, ప్రభు ఒకే నామము. నీవు నా కుడి పాశ్వన కూర్చుదమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అదే దావీదు చెప్పుచున్నాడు. తుషారా, తండ్రి యొక్క నామమున, ప్రభు యొక్క నామమున. మత్తయి చెప్పాడు కుమారుని యొక్క నామమున అని. మరి పేతురు చెప్పాడు యేసు నామమున అని. కుమారుడు ఎవరు? యేసు. పరిశుద్ధాత్మక నామమునని మత్తయి చెప్పాడు. మరి పేతురు చెప్పాడు క్రీస్తు నామమున అని. లోగాస్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ప్రభు అయిన యేసు క్రీస్తు. అది ఎంతో సంపూర్ణమైనది. చూశారా, సహోదరు సిజం నాతో అన్నాడు, ఏకత్వంలోని సహోదరు సిజం నాతో అన్నాడు, సహోదరు బ్రహాం, అది వాస్తవం, అయితే అది ఇదే అని అన్నాడు. అయితే అలాంటప్పుడు ఇది అదే అని నేను చెప్పాను. అవును, అది వాస్తవం. చూశారా, అది ఇదే అయినట్లయితే ఇది అదే అని నేను చెప్పాను. కాబట్టి దేని నిమిత్తం మీరు గడబడలు చేసుకుంటున్నారు అని అడిగాను. సహోదరులారా, నేను మిమ్మల్ని బలపరచుని, నేను ఎవరికైనా బాప్తిస్మిచ్చినట్లయితే ఇక్కడ దేనితో, ఇక్కడ డాక్టర్ నెస్ ఉన్నారు. కొద్ది క్షణాల క్రితం ఒక నాతో అన్నారు, సహోదరులారా, డాక్టర్ నెస్ మీకు తెలుసా అని. సరే, మంచిది. ఇక్కడ సహోదరి హిక్స్ ఉన్నారు, ఆయన డాక్టర్ డిగ్రీ కలిగి ఉన్నారని అనుకుంటాను, అవును కదా? మంచిది. ఇక్కడ డాక్టర్ నెస్ కూర్చున్నారా అని అడిగాను. నేను ఇప్పుడు చెప్పాను, నేను ఒక వ్యక్తికి బాప్తిస్మం కొరకు నేల యొద్దకు తీసుకుని వెళ్ళినట్లయితే అతడు చేసినదే నేను గుర్తిస్తాను. ఆయన నామంలోనికి వెళ్లిన బిరుదులు అని నేను చెప్పాను. అసెంబ్లీ సహోదరులు బిరుదులు వాడుతున్నారు, వన్ఎస్ వారేమో నామమును వాడుతున్నారు అని నేను చెప్పాను. వీరిద్దరు కూడా తప్పే చేస్తున్నారని నేను రుజువు చేయబోతున్నాను అని నేను చెప్పాను. అది వాస్తవం. ఆ విధంగా ఉండటానికి బాధపడే మనుషులు మీకున్నారా తెలుసా? ఒక బిరుదును ఒక విధంగా ఉంచడానికి కొన్ని కొన్ని సార్లు కొద్దిగా కవ్వించే కశలత మీకుండవలసి ఉన్నది. అందుకని నేను చెప్పాను, మీ ఇద్దరు తప్పే, నేనే సత్యం అని అన్నాను. నేను సహోదరు నెస్ ని గౌరవించాలనుకుంటున్నాను అని అన్నాను. లేదా సహోదరు హిక్స్ ఇక్కడ ఉన్నారు, చూశారా? హిక్స్ అని నేను అంటాను. అదంతా వినసొంపుగా ఉన్నదా? లేదు కదా. నేను డాక్టర్, హే డాక్టర్ అని చెప్తే అది ఎలాగుంటుంది? అది అమర్యాదగా వినిపిస్తుంది కదా. ఇప్పుడు నేను అడిగాను, అసెంబ్లీస్ ఒకరు మీరు ఆ విధంగా చేస్తారు. చూశారా, తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మక నామమున ఆయన అసెంబ్లీ సోదరులు మీరు చెప్పినట్లయితే మీరు మామూలుగా రెవరెండ్ డాక్టర్ అని చెప్పవచ్చు. అది తర్వాత వన్య సోదరుని మీరు బాప్తిస్మిచ్చినప్పుడు యేసు అని మీరు చెప్తారు. జీసస్ ఓన్లీ, యేసు మాత్రమే. మీరు కేవలం యేసును మాత్రమే చెప్తారు. అనేక మంది యేసులున్నారు, అయితే అది ప్రభుని యేసు క్రీస్తు. అవునా? చాలా మంది యేసులను బాప్తిస్మిస్తున్నారు. దాని విషయం నిజంగా నేను ముందుకు సాగను. అందుకే ఇలాంటి లేఖనము లేదు. మూలానికి వెళ్లి చూడు, అది ప్రభుని యేసు క్రీస్తు. అవును కదా? నిజంగా ఆయన ప్రభుని యేసు క్రీస్తు. నిజంగా అనేక మంది యేసులు ఉన్నారు. క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థము. అదే విషయం నేను సహోదరు నెస్ తో చెప్పబోతున్నాను. హే నెస్ అని చెప్పినట్లయితే అది బాగుంటుందా? ఏకత్వ వారు మీరు చెప్పడం అలాగే ఉంటున్నది. చూశారా, ఒక వ్యక్తి చదువుకుని డాక్టర్ డిగ్రీ పొందుకుని ఉన్న ఆయనను అలా చెప్తే అమర్యాదగాను అగౌరవంగా ఉంటుంది కదా. దాని కొరకై అతని కష్టపడినట్లయితే ఆ బిడుతుకు అతడు అర్హుడు కాదా? హే డాక్ అని పిలిస్తే ఒక దైవ సేవకుడు మరుడు కొరకని అలా సంబోధించడము విడ్డూరంగా ఉండదా? లేదా నేను చెప్తున్నాను, ఒక బిరుదు వల్ల మీరు అలా చేయడం ఆ విధంగా ఉంటున్నది. అయితే నేను చెప్పాను, నేను ఒక మనిషిని నీటిలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్లి అతనితో మాట్లాడి అతని విశ్వాసమేందో అతని పేరేంటో తదితరమైన తీసుకుని తర్వాత నేను ప్రార్థించి ఇలా అడిగితే, తండ్రి సర్వలోకానికి వెళ్లి సర్వజనులకు నీ శిష్యులుగా చేయమని మీరు చెప్పారు. సహోదరులారా, అది ఆరంభములో ఉన్నది, మూలమైనది. చూశారా, సర్వలోకముందున తయారు చేసుకున్న శిష్యులు వారిని తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక నామములోనికి వారికి బాప్తిసమిస్తున్నారు, ఏమేమి చేయాలో వారికి బోధించుతున్నారు. అన్ని విషయాలు నీవే మాకు బోధించావు, కాబట్టి నేను ఇలాగా చెప్తాను, నీ విశ్వాసము ఒప్పుకోలను బట్టి, నీ యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపము నీవు చెందిన దాన్ని బట్టి, దేవుని కుమారుల నీకున్న ఒప్పుకోలను బట్టి, నా ప్రియ సహోదరుడా ప్రభుని యేసుక్రీస్తు నామమున నీకు బాప్తిసమిస్తున్నాను అని చెప్తాను. నేను ఇలా చెప్తాను, ఆ విధంగా నేను బాప్తిసమిస్తాను. ఆయన యొక్క బిరుదును నేను గుర్తించి ఆయనే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మయని ఆయన ఏమై ఉన్నారో గుర్తించుతాను. దానికి కారణం యేసు అలా చెప్పాడు కాబట్టి. ఇప్పుడు చూడండి, అది అలా కాకపోతే నీ యొక్క లేఖనములో నీ వ్యతిరిక్తను పొంది ఉన్నావు, నీవు వ్యతిరిక్తను పొంది ఉన్నావు. మరి నీవేమి చేయబోతున్నావు? ఈ బౌద్ధ మత సహోదరులు లేచి ఇదేంటి అని అడిగితే నీవేమి చేయబోతున్నావు? వారు నాతో ఇలా చెప్పారు, ఈ ఇండియా సహోదరుడు మార్స్ రీడ్ హెడ్ తో సవాలు చేసి మార్క్ 16వ అధ్యాయం గురించి ఏంటి అని అంటే వారు ఏమి చెప్పారు? అతడు దాన్ని గురించి గాజురేయలాగా ఉండవలసి వచ్చను, దేని మీద కూడా నీవు గాజురేయగా చేయకూడదు, అది దేవుని యొక్క వాక్యముసుమా, దాని మీదనే ఆధారపడు, ప్రార్థించు, ప్రత్యక్షత పొందుకో, అదంతా అలాగనే సాగిపోతుంది. చూసారా, వారిరువురు విషయం చెప్తున్నారు, బిరుదులు కాదు, తట్టలు కాదు. నే చెప్పాను, నేను ఆయన గుర్తించాను, ఆయన దేవుడై ఉండెను మరో దేవుడు కాదు, ఆయన కుమారుడై ఉండెను మరో దేవుడు కాదు, ఒకే దేవుడు. అది మూడు కార్యనిర్వాహక విధులు, పితృత్వపు గృహ నిర్వాహకతలో దేవుడు పితృత్వం అని నీవు పిలవాలనుకుంటే, కుమారత్వం ఇప్పుడు మనలో ఉన్న ఒకే దేవుడు అది, నేను మీతో కూడా ఉంటాను. నేను అనేది వ్యక్తిగత సర్వనామము, నేను మీతో కూడా ఉంటాను. కాబట్టి చూశారా, అది మూడు కార్యనిర్వాహకములు, ముగ్గురు దేవుళ్ళు కాదు. సహోదరుడా, శిష్యులే ఏనాడు కూడా దాన్ని వినియోగించకపోయినట్లయితే ఆ తర్వాత రానురాను దాని గుర్చుని వ్యతిరేకంగా ఏమి మాట్లాడలేదు, అది మంచిదే. అయితే నేను చెప్తున్నాను, ఒక మనిషి షను రోజు పేరెడుతను, లోయలో నిల్లీ పద్మం పేరెట్టను, వేకోచుక్క పేరెట్టను బాప్తిసం పొంది యేసుక్రీస్తును సురక్షగా నమ్మినట్లయితే దేవుడిని దీవించుడుగాక. రా సహోదరుడా, మనం వెళ్దాం అని చెప్తాను. చూశారా, మంచిది. నీ హృదయం సరైనది కాకపోతే నీవు సరికాదు. ఎలాగైనా నిష్కర్షగా సత్యమది, నీ హృదయం సరైనదిగా ఉండాలి. ఆ తర్వాత నేను అన్నాను, ఇప్పుడు చూడు, నేను ఇక్కడ ఉన్న సహోదరు నెస్ కు శుభాకాంక్షలు పలకవలసి ఉన్నట్లయితే నేను రెవరెన్ డాక్టర్ నెస్ అని చెప్తాను. అది తప్పనిసరి, ఆయన ఒక దైవ సేవకుడు, ఆయనను పూజనీయునిగా గౌరవించవలసి ఉన్నది. ఆయన ఎంతో చదువుకున్నాడు, ఆయనకు డాక్టర్ డిగ్రీ ఉన్నది, కనుక ఆయన డాక్టర్ గా పిలువబడతాడు, అది ఆయన బిరుదు. అవును, ఆయన యొక్క పేరు నెస్ అయినప్పటికీ నేను హే నెస్, హే డాక్ అని పిలువును. అలా పిలువును, అది మంచిది కాదు. నేను ది రెవరెంట్ డాక్టర్ నెస్ అని పిలుస్తాను. చూశారా, నేను ఆ విధంగా పిలుస్తాను. చూశారా, ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అంతా ఆయనే, ప్రభుని యేసు క్రీస్తు ఆయన. చూశారా, మీ యొక్క సంఘాలలో నేను ఎవరికైనా బాప్తిసమిచ్చినట్లయితే నేను ఆ విధంగానే బాప్తిసమిస్తాను అని చెప్పాను. సోదర నెస్, మీరు దాన్ని చేర్చుకుంటారా, వారిని చేర్చుకుంటారా అని అడిగాను. నిజంగా అతడు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుధాత్మక నామన బాప్తిసం తీసుకున్నాడు అని అన్నాడు. సోదర సిజం, నీవు అతన్ని చేర్చుకుంటావా అని అడిగాను. తప్పనిసరిగా అతడు యేసు నామన బాప్తిసం తీసుకున్నాడు అని అతడు అన్నాడు. అలాంటప్పుడు విషయమేంటి సహోదరులారా అని నేను అడిగాను, ఎందుకు దాన్ని మీరు అంగీకరించి పేదలైన మానవాళి మధ్య గోడలను ఎందుకు పగలగొట్టకూడదు అని అడిగాను. ఏకత్వం వారు అనగా వన్నెస్ వారు నిజంగా అసెంబ్లీస్ వారితో ఆరాధించడానికి కోరుకుంటున్నారు, అసెంబ్లీ వారి సమాజాలు ఏకత్వం వారితో ఆరాధించడానికి కోరుకుంటున్నారు. సహోదరులు ఆ మార్గంలో ఉన్నారు, వారు ఆ మార్గంలో ఉన్నారు. అయితే సతాను వారిని పోట్లాడినిచ్చిస్తుంది. ఇప్పుడు నా భావం ఏంటో సహోదరులారా గ్రహించారా? ఆ ఒకే ఒక దాని కొరకు నేను నడుపుతున్నాను, అది యేసుక్రీస్తే మరియు క్రీస్తుకు శరీరము ఐక్యత కొరకు నేను చేస్తున్నాను. వారి యొక్క ఉద్దేశం ఏంటి? యేసు నామములో నీవు బాప్తిస పొందలేదు కాబట్టి నీవు నరకానికి వెళ్తావు, దాన్ని నేను ఎలా చెప్పట్లేదు, అది బుద్ధిహీనత. ఇంత దినము ఏమి జరిగిందో నేను మీకు చెప్తాను. నేను టెక్సాస్ లో ఉన్నాను, విడిచిపెట్టి వెళ్ళక ముందు సహోదరులు దీనికి సాక్షులు. వన్య సంఘం అనగా ఏకత్వ సంఘం 77 సంఘాలు నా కూటానికి భారాన్ని వహించారు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సోదరుడైన సోదరు పెట్టిని ఆ రాత్రి వేదిక వద్దకు ఉంచాను. అది వాస్తవమని మీకు తెలుసు. అతడు మంచి సహోదరుడు, బేమో టెక్సాస్ సంబంధి. సోదరు పెట్టి ఎవరికైనా మీకు తెలుసు, నేను కలిసిన వారిలో ఎంతో శ్రేష్ఠుడైన వ్యక్తి అతడు. ఆయనకి భార్య కథలకండి మార్పు చెందిన ఆమె. ఆమె ఎంతో భయభక్తు కలిగిన ఆమె. అతడు నిజమైన దైవజనుడు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ లోని సహోదరు రాయ్ వీట్ కంటే గొప్ప వ్యక్తి ఎవరో నాకు చెప్పండి. ఇక్కడ చూచి నేను ఎదిగిన ఇక్కడ ఉన్న సహోదరులలో గుర్తు చెప్పండి, గుర్తించి చెప్పండి. ఫిలడెల్ఫియా సంఘమని వచ్చిన సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారిచ్చిన ఉన్నారు. ఎవరు మంచివారు ఎక్కడో చెప్పండి. జాక్ మోర్ కంటే ఘనమైన వారెవరు చెప్పండి, అది చెప్పండి. వారు అతని విధంగా పిలుస్తారు. వారికి సంబంధించిన వారు వారు. అతడు మూలమైన సిద్ధాంతం కలిగిన వాడు. ప్రజలు చూపించే విధంగా రెండు వైపుల వారు మూలమునే చూడగలుగుతావు. అక్కడే దయ్యం చూపించేది. అయితే వారందరూ కూడా దేవుని బిడ్డలే. దేవుడు వారికి పరిశుద్ధాత్మను గ్రహించాడు. అది దేవుని కృప కొనట్లయితే మనం గందరగోళములో మనం గతించిపోతాం. అది నిజంగా వాస్తవము. అయితే దేవుని కృపలను బంధించినది క్రైస్తవ ప్రేమతో మన హృదయాలను బంధించి అడి దీవించమండు కాక అని మనం పాడు పాడుతున్నాం. అది అతిశక్తి కాదు కదా. అలాంటప్పుడు అదే మనకు కావలసి ఉన్నది. కనుక ఏమి జరిగిందో తెలుసా? సంఘంలో పైన జనరల్ సూపర్ ఏంటంటే నన్ను పిలిచి అతను నాతో ఇలా చెప్పాడు, గత రాత్రి ఏమి చేశాడో ఏమి చేసావో నీకు తెలుసా అని అన్నాడు. నా రెండవ రాత్రి అక్కడ. ఏంటి అది అని అడిగాను. అద్భుతమైన కోడికలు అని అన్నాను. వేదిక వద్ద నీ దగ్గర ఉన్న వ్యక్తి ఒక పాపి అని చెప్పాడు. అది నాకు తెలియదు అని అన్నాను. అది మిస్టర్ పెట్టి అతను అని అన్నాడు. ఓ ఒక పాపా, ఎందుకని? అతను అసెంబ్లీ సభ గారి బోధకుడు సోదరుడా అని అన్నాను. అవును, అతను ఇంకా పాపిగానే ఉన్నాడు, ఎందుకంటే అతను ఇంకా సరైన బాప్తిసం తీసుకోలేదు కాబట్టి అని అన్నాడు. సహోదరుడా ఎందుకో చెప్పవా అని నేను అడిగాను. అతను పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కదా అని నేను అన్నాను. అతను అన్నాడు, సహోదరు బెనహాం పేదరేమని చెప్పాడు, మీరు మౌలు మనసు పొంది పాపక్ష బాబు నిమిత్తం యేసుకృష్ణ బాప్తిసం పొందుడి అని చెప్పాడు కదా అని అడిగాడు. కాబట్టి యేసు నమూనా నీవు బాప్తిసం పొందే వరకు నీ యొక్క పాపములు క్షమించబడవు అని చెప్పాడు. అది సూత్రమా సహోదరుడా అని అడిగాను. అది సూత్రమే అని అన్నాడు. నేను చెప్పాను, దేవుడు తన స్వంత యాపిల బణిని అపోస్తుల కార్యములు 10:49 తలకృతులు చేశాడు. పేతురింకును మాట్లాడుచుండగా వినే వారిందరి పైన పరిశుద్ధాత్మ కృమరించబడిన చూశారా? వరసల బాప్తిసమే పొందలేదు. అప్పుడు వరసల మార్పు చెందినటువంటి ప్రజలపైన మార్పు చెందనటువంటి ప్రజలపైన దేవుడు పరిశుద్ధాత్మను కృమరించాడు. నేను అన్నాను, నీవు ఇప్పుడు నిలబడిన ప్రపంచం ఎక్కడా అని అన్నాను. మేమేం చేయబోతున్నామో తెలుసా అని అన్నాడు. మేము వలయాన్ని గీచుకుని నిన్ను మా యొక్క వృత్తంలోకి బయటకు లాగుతాం. నేను ఇంకొకరు లాగబోతున్నాను, నిన్ను తిరిగి అందులోకి లాగబోతున్నాను అని నేను చెప్పాను. నేను చెప్పాను, నీవు నన్ను బయటికి లాగలేవు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూశారా, నీవది చేయలేవు. నేను చెప్పాను, నన్ను నమ్మి నన్ను ప్రేమిస్తున్న అనేక మంది సహోదరులు అక్కడ ఉన్నారు. వారి లేగైనా వస్తారు, వారు వస్తారని నేను చెప్పాను. నీవు నన్ను బయటికి లాగలేవు. నీవు నన్ను బయటికి లాగితే నిన్ను మరలా లోపలికి లాక్కుని వస్తాను అని నేను చెప్పాను. నీవు నాకు ఒక వలయాన్ని తయారు చేస్తే దేవుడు తన యొక్క కృపను బట్టి మరొకరు లాగనిచ్చునుగాక, మరలా నిన్ను లాగుడుకై ఆయన కృప చేయునుగాక. అవును కదా, తిరిగి వారిని లాగాలి. ఓ సహోదరుడా, క్రీస్తు నామమున ఇది నేను చెప్పని నిన్ను సమయాన్ని జాగ్రత్తగా చూస్తున్నానుకుంటున్నాను. మరి ఇది ముగించే సమయం అనుకుంటాను. అయితే ఇది ఒకటి నన్ను చెప్పనివ్వండి. చూశారా, నీవు లేఖనాలను ప్రేమిస్తూ దాన్ని ప్రకటించిన కాలము నేను నీతో వస్తాను అని నేను ఆ మనిషితో చెప్పాను. నీవు నమ్మి యేసుక్రీస్తు నామ బాప్తిస్మము ప్రకటించినంత వరకు. యేసు నామమున కాదు సుమా, అనే కాదు. అలాంటి దానితో నేను వెళ్ళనని నిశ్చయంగా చెప్పగలను, ఎందుకంటే అనేక మంది యేసులు ఉన్నారు కాబట్టి. ఆఫ్రికాలోను అనేక ప్రాంతాల్లో ప్రజలు యేసు అని పేర్లు పెట్టుకుంటారు. అయితే నీవు మన ప్రభుని యేసుక్రీస్తు నామమును వినియోగించినట్లయితేనే నేను నీతో వస్తాను, అంతే, నీతో కలుస్తాను. అయితే నీవు దాన్ని సరిచేసుకుంటకు నీవు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను నీవు పెడతావని నేను అనుకుంటాను. నీవు అలా చేస్తావని నేను తలుస్తాను. అయితే అతడు చెప్పాడు, లేదు లేదు, అది తిరిగి త్రిత్వంలోకి అవుతుంది అని చెప్పాడు. అది ఒక త్రిత్వము కాదు, అది ఒక దేవుడు మూడు విధులలో ఉన్నాడు. అది ముగ్గురు దేవుళ్ళ యొక్క త్రిత్వము కాదు. మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, నిజంగా లేరు, అలాంటిది లేనే లేదు. బైబిల్ అలా బోధించడం లేదు కదా. ఒకే ఒక దేవుడున్నాడు. ఇశ్రాయేలు విను, నీ ప్రభు అయిన దేవుడును నేనే ఒక్క దేవుడును. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మోట్టవాడి అగ్ని అది నిజంగా ఆయన ఒక దేవుడే ముగ్గురు కాదు. అది దాని గురించి కేథలిక్ భాష్యం. అది కేథలికుల నుండి లూథరులోకి నిర్మించబడినది. అది అలాగిన అలాగిన దిగివచ్చినది. అది ఈ రోజు ప్రజల్లో సహజంగా ముగ్గురు దేవుళ్ళుగా నమ్మిక అయిపోయినది. యేసువార్త ఎదురెదుకు వెళ్లదు. అది గత ఉదయం అక్కడ ఒక యూదమత బోధకులతో నేను ప్రవచించాను. త్రిత్వ దేవుని నీవేనాడు కూడా యూదుని యొద్దకు తీసుకుని వెళ్లలేవు. నీవెళ్ళడు, అది చేయలేవు. అది కాని దాని నీ వల్ల చేయలేవు. దానికి మించిన జ్ఞానం అతనికి, దానికంటే ఎక్కువ బైబిల్ అతనికి తెలుసు. అయితే ఆయన ఏనాడు త్రిత్వ దేవుడు కాదు యూదునికి. నీవు అతనికి తెలియజేసినట్లయితే ఒకే యెహోవా కావాలి, వెంటనే అతను స్వీకరిస్తాడు. అవును, అది అదే. చూశారా, అదంతా నేను నమ్ముతాను. అన్నలారా, మీరు బాధపడవద్దు, కోప్పడవద్దు, ఎందుకంటే దేవుడే దీన్ని చేశాడు అని యోసేపు చెప్పిన రీతిగా గమనిస్తున్నారా? కాబట్టి ఒకటి మాత్రం అలాగే ఉంటుంది ఈ కాలం వరకు కూడా. అదే, ఎందుకంటే మన యొక్క అన్యుల యుగం ముగించబడి ఉంటున్నది. నా నిండు హృదయంతో దీన్ని నమ్ముతున్నాను పిల్లరా. కాబట్టి దీన్ని గ్రహిస్తున్నారా? ఈ వర్గపు ప్రజలను పరిశుద్ధాత్మ పొందిన వీరిని ఒక దాని యొద్దకు నడిపించుచున్నాను. ఏమి మెక్పర్సన్ వర్గం వారు, ఆమె ఏమి చేసినది? మొట్టమొదట ఆమె ఏకతో చెందిన వారు అనుకుంటాను. అక్కడ నుండి బయటకు వచ్చి అసెంబ్లీ వారిలో చేరినది. ఆ తర్వాత బయటకు వచ్చి ఇంకొకటి తనకు తాను నిర్మాత్మకు చేసుకున్నది. కొంతకాలం క్రితము ఇక్కడే చిన్న మందగా చేరినది. నేను ఓఎల్ జగస్ కుటుంబంలో కూడి కూర్చునున్నాను. మనందరికి ఓఎల్ జగస్ ఎవరో బాగా తెలుసు. అతని యొక్క తండ్రి గారు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ జనరల్ కౌన్సిల్ కు సహాయం చేయవారు. ఓఎల్ ఎంతో మహామనిషి, అతని గొప్ప బోధకుడు కూడా. కొంచెం కాలం కిందట నేతతో ఇలా అన్నాను, సోదర జగేష్, నీ వలే నేను ప్రసంగిస్తే ఇక నాకు స్వస్థత కోరికలు ఉండవేమో అని అన్నాను. అయితే అతడు మొదటిగా ఆరంభించినప్పుడు ఆ యొక్క రక్తము, ద్రాక్షరసము అదంతా అందులో ఉన్నవి. సోదరులారా, మీ యొక్క భావాలను నేను బాధపరిచినట్టయితే క్షమించండి, అది మంచిదే. రక్తము రావటానికి, ద్రాక్షసము రావటానికి, నూనె రావటానికి, ఇంకా ఏవైనా రావటానికి దేవుడు చేయగలడు. అయితే అది పాపాలను తుడిచివేయలేదు. లేదండి, లేనే లేదు. ఎన్నటికీ అలా కానే కాదు. కడగబడిన దేవుని సంఘం అంతా రక్షించబడే వరకు, అదిగ ఎన్నడూ పాపము చేయకుండా వరకు యేసుక్రీస్తు యొక్క రక్తము తన శక్తిని కోల్పోనే కోల్పోదు. నేను క్రిస్టియన్ బిజినెస్ వారితో ఉన్నాను. నేతను తీసుకుని పైకి పిలిచి సోదర జగేష్ అని పిలిచాను. సోదర ఓయల్ అని అడిగాను. నీ వేలోకంలో ఉన్నావు అని అడిగాను. నేను అక్కడ ఉన్నటువంటి తక్కువ ధర గల మోటుల్లో ఉన్నాను. వారు నిన్నక్కడ పెట్టారని అర్థమా అని అడిగాడు. అది నా యొక్క అభిలాష అని నేను చెప్పాను. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవేం చేశావు అని అడిగాను. స్టోటర్ హోటల్ లో నీవు నన్ను ఉంచావా? నేను యొక్క మూలన అక్కడ నిలబడ్డాను. అంతే, వారు నన్ను బల్ల యొద్దకు కూర్చోబెట్టారు. ఏ కత్తివాడాలో ఏమి చేయాలో నాకు తెలియలేదు. కూటు వేసుకోవడమే నేను దిగి వెళ్లాను. నేను పారిపోవాలని వారు కోరుకున్నారు. నన్ను నేను ఎలా సమర్థించుకోవాలో నాకు తెలియదు అని నేను చెప్పాను. నీకు చెతికకపోతే నేను నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను. వద్దండి అని నేను అన్నాను. నేనేమి కావాలని కోరుకుంటున్నా అంటే నీవు ధర చెల్లిస్తే, మాంస ముక్కను తెస్తే చాలు అని అన్నాను. మంచిది అని అన్నారు అతడు. కనుక ఆ తర్వాత మీ ఒక స్థలానికి వెళ్లి అక్కడ కూర్చున్నాం. సోదరు జగేష్, నేను నిజంగా నిన్ను యొక్క విషయాన్ని అభినందిస్తున్నాను అని అన్నాను. అతను నాకెంతో ప్రియమైన ప్రశస్తమైన స్నేహితుడు. విదేశాల నుండి అప్పుడే ఇక్కడికి వచ్చిన స్త్రీ. ఆమె చేతుల్లో రక్తము మొదలగిన వివరాలున్న కరపత్రము, అతను ప్రదర్శించిన కరపత్రం నా వద్ద ఉన్నది. కనుక ఇక్కడ అది నా వద్ద ఉన్నది. మరొకసారి దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. ఆ తర్వాత అతని కాగితం మీద రాశాను. తెలుసా, నేను చెప్పాను నీవెక్కడ హక్కు కలిగి ఉన్నావో నేను గమనించాను. పెద్ద ఉద్యోగాన్ని కలిగుంటాని నీవు హక్కు కలిగి ఉన్నావు కూడా. ఆరంభించావు, ఎందుకంటే బిజినెస్ మెన్ వారు బహుశా నన్ను అక్కడికి పిలుస్తారు అని చెప్పాను. ప్రజలు తెలుసుకోవటానికి కనిపించే వారి వలె వేదిక వద్ద పరిశుద్ధాత్మ బయలుపరిచినట్లయితే పలు స్థలాల్లో ఏమేమి జరుగుతున్నది ఆయన చెప్పలేరా? నేను ప్రతి మాట వెంట మాట చెప్పలేను. అది ఇక్కడ సహోదరుడైన కాల్సన్ ద్వారా రుజువు చేయబడతాయి. గద్దెనం కుటుంబంలో నేను కూర్చుని ఈ ఉదయం ఏముంటుందో ఈ సహోదరులతో నేను చెప్పాను. అవునా, నిజం. చూడండి, ఎందుకంటే పరిశుద్ధాత్మను మేల్కొల్పి కిటికీ యొద్ద నిలబడు అని చెప్పాడు. నేను కిటికీని చూశాను. ఖచ్చితంగా దీనినే ఆయన చూయించారు. ఖచ్చితమైన సత్యముగా దీన్ని మీకు చూయించాను. అది అక్కడే. చూశారా? ఎందుకని? దాన్ని వారు తెలుసుకోవలసి ఉన్నది. కొద్ది కాలం క్రితమే ఇక్కడున్న చర్కోవలో ఒక మనిషి లేచి నిలబడి ఇలా చెప్పాడు, సహోదరు బ్రెనహం ఒక ప్రవక్త అని. ఎలాంటి ప్రవక్తనని నేను నొక్కి చెప్పుకోవడం లేదు. చూశారా? అది అతను చెప్పాడు. సహోదరు బ్రెనహం ఆత్మ వివేచంతో ఉన్నప్పుడు అతను ఒక ప్రవక్త. అయితే అతని యొక్క సిద్ధాంతం విషయమే, దాంతో జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు. నేను ఇలా అనుకున్నాను, ఒక విద్యావంతుడటువంటి విషయం చెప్పడమా అని. ప్రవక్తనిగా అర్థమించి వాక్యం యొక్క ఒక దైవిక అనువాదికుడు ప్రవక్త. ప్రభు యొక్క వాక్యం ప్రవక్తను వద్దకు వచ్చెను. గ్రహిస్తున్నారా? అయితే అది అంతే, అది ఇక్కడ లేదు, చెప్పబడలేదు. అయితే ఎలాగైతే సోదరు జాగర్స్ గురించి, అయితే రక్తం ఆమె చేతుల నుంచి రావడం నేను చూశాను అని చెప్పాడు అతను. ఓ సోదరు మినహాం, నీవు చూచిన వాడిలో అది ఎంతో అద్భుతకరమైన విషయం అని చెప్పాడు. నేను చెప్పాను, సోదరు జాగర్స్ నేను ప్రేమిస్తున్నాను, మొదటిగా నా చేయి నీ చేతిలో పెడతాను, మనం సహోదరులు అని చెప్పుకుందాం అని నేను చెప్పాను. అవును వాస్తవం, ఏంటి విషయం అని అడిగాడు. నేను అన్నాను, నీవు నేను ఎరిగిన వారిలో వారందరిలో కలడే ఎంతో బలమైన బోధకుడు, దేవుని కొరకు నీ వంటి సాధన ఉండట ఎంత ఘనమైన విషయం. ధన్యవాదాలు సోదరు బ్రహాం, నీవు నిజంగా ఎంతో దీనుడు అని అతను చెప్పాడు. నేను దీనత్వం కోసం అది నీకు చెప్పట్లేదు, నీవు దేవుని సేవకుడు అని నమ్మి చెప్తున్నాను అని నేను చెప్పాను. అయితే సోదరు జాగర్స్, నీవెంతగానో హద్దులు మీరు పరిగెత్తుతున్నావు, నీవు మాట్లాడుతున్న దానికి సరితూకాన్ని నీవు పొందుకోవటం లేదు, నీవు ఆధారం చేసుకుంటున్నావు. దీనినో మరి ఈ స్వస్థత కుడికల్లో ఇక్కడ అనేక మంది అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారైన మీలో కొందరిలో జరుగుతున్నది. అదే నేను మిమ్మల్ని నిందించట్లేదు సుమా. ఇక్కడ టోమీ ఉన్నాడు, మంచి సహోదరుడు, అతడు ఎంత స్థిరుడో మాకు తెలుసు. అయితే దైవిక స్వస్థత అనే పేరుతో ఈరోజు దేశంలో అనేకులుంటున్నారు. నగరంలో జరిగే కూటానికి మీరు సహకారము లేదనడంలో అతిశయోక్తి లేదు. వారు వస్తారు, ప్రజలను రక్తం పిండుతారు, వెళ్లిపోతారు. వాళ్ళు పొందుకునేది ఏంటి? నీ సొంత వేదిక వద్ద ఇచ్చుదానికంటే ఏ కొంచెం ఎక్కువగానైనా ప్రజలకు ఇవ్వవద్దు. అది సత్యమైన సహోదరులరా, మీరు సత్యమేనని సమ్మతిస్తున్నా నేను చెప్పగలను. నేను మార్టిన్ లూథర్ యొక్క చరిత్ర నేను చదివింటిని, కథలిక సంఘాన్ని మార్టిన్ లూథర్ ఎదిరించి దాని నుండి వచ్చాడని ఆ రహస్యమేమీ కాదు అని అలా చెప్పబడినది. మీరు అతని చరిత్ర చదివారు? అయితే మార్టిన్ లూథర్ అతని బుద్ధివంతుడి వెంటాడిన మూఢభక్తి వైరాగ్యానికి తల ఎదురు పెట్టాడు. అది మర్మమూలికం రహస్యము. ఆ వింతైన విషయం జరిగిన వెంటనే ఐగుప్తులో సునత లేని వారు వెంబడించే రీతిగా వెంబడించారు. అది ఎప్పుడు దేశంలో ఇబ్బందిని చేకూరుస్తున్నది. మనం అక్కడికి చేరినప్పుడు మనకు తెలుస్తున్నది. కోరు లేచినప్పుడు దేవుడు దాన్ని నాశనం చేయవలసి వచ్చాడు. ఇది సహోదరులారా, నేను మిమ్మల్ని నిందించట్లేదు. సహోదరు జాగర్స్ అక్కడే కూర్చుని అది చేస్తున్న పరిశుద్ధాత్మయే అని నాకు చెప్పుకు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన సొంత పేపర్ లో నేనది పొందుకుని ఉన్నాను. నేను చెప్పాను, నేను 7వ తరగతి విద్యార్థిని, నీవు డాక్టర్ ఆఫ్ డివినిటీ, నీవు ఒక వకీలుగా చదివావు, నీవు ఒక శుద్ధమైన అధునాతమైన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చిలో పెరిగావు, అలాంటి విశ్వాసం నీ పొందుకొనుటకై మీ నాన్నగారు నీకు సహకారం ఇచ్చారు, నువ్వు బయటికి లాగవేయబడ్డావు, అది నీకు సంబంధించినది. అయితే నేను చెప్పాను, ఆ విధంగా చేయటానికి అంగీకరించిన వారికి అది ఆ వ్యక్తికి సంబంధించి ఉంటున్నది. ఎటువంటి గీతలను నేను గీయను. అయితే నీలాంటి ఒక ఉపకరణం దగ్గరకు వచ్చినప్పటికీ వేల ఆత్మల క్రీస్తు కొరకు సంపాదించగలిగి ఉద్రేకాల మీద నీ పరిచయను కట్టగలిగిన నీ యుద్ధకే వచ్చినట్లయితే, సహోదర జాగర్స్, దానికి ఒక సమత్వనిక లేనట్లయితే అలాంటి దూలాన్ని నీవు కడతావు. కొద్ది కాలం తర్వాత అది పడిపోతున్నది. నీవు దేని నిమిత్తం మాట్లాడుతున్నావో దానికి లేఖనం ఆధారం ఉండవలసి ఉన్నది. దానికి లేఖనం ఉన్నది అని అతను చెప్పాడు. దాన్ని చూయించు అని అడిగాను. అతను అన్నాడు, మంచిది సహోదరు బ్రహాం, అది పరిశుద్ధాత్మ చేస్తున్నది. ఎవరిలో అయినా ఎక్కడైనా పరిశుద్ధాత్మల రక్తాన్ని తెప్పించినట్లుగా లేఖనాల్లో దాన్ని చూయించు అని అడిగాను. వాళ్ళు నూనె పోయబడినట్లుగా ఎక్కడో చూయించు అని అడిగాను. ఆ నూనె దైవిక స్వస్థత కోసం అని నీవు చెప్తున్నావు. ఆ స్త్రీ యొక్క రక్తం జనాంగాల రక్షణకని నీవు చెప్తున్నావు. అది అలాగైనట్లయితే యేసుక్రీస్తు రక్తం సంగతి ఏంటి అని అడిగాను. అది తీసివేస్తున్నది. దానికి వ్యతిరేకంగా ఏమున్నప్పటికీ అది విరోధమైనది, అది దానికి వ్యతిరేకమైనది, అది అంత్యక్రియ సిద్ధాంతం అవుతుంది అని నేను చెప్పాను. ఓహో అని అతను అంటూ, సహోదరు బ్రహాం, ఒక్కొక్క దినాన్ని నీవు దాన్ని నేర్చుకుంటావు అని చెప్పాడు అతడు. అలాంటి ఎన్నడూ నేర్చుకున్నాను. సహోదరుడా, నేను ప్రేమిస్తున్నాను, నీవు నా సహోదరుడు అని చెప్పాను. నేను చెప్పాను, సహోదరు జాగర్స్, కొద్ది కాలం తర్వాత నీవు ఒక అంచును లేక అంగాన్ని పొందుకోబోతున్నావు, అందులో నుండి ఇక తిరిగి రాలేవు. నీ సంఘంలోనికి తిరిగి రా, తిరిగి వచ్చి సువార్తతో నిలచేయండు అని నేను చెప్పాను. ఉద్రేకలపై నీవు దాన్ని కట్టవద్దు అని నేను చెప్పాను. నిత్య జీవులకు అతను బాప్తిస్మిస్తున్నాడు తెలుసా? నీవు బాప్తిస్మిచ్చినప్పుడెల్లా నీ ఒక యవ్వన స్త్రీలోకో లేక యవ్వనస్తులైన పురుషులోనికో వెళ్తావు. నీవెనడూ ఇక చనిపోవు. కాబట్టి అతడు ఇప్పుడు అంగం ఆరంభానం ఉన్నాడు. మరి వారు మృత సముద్రంలోనికి బయటికి వచ్చిన విటమిన్ బిల్లలు చూశారా? అది అదే సహోదరుడా, ఆ చిన్న ఉద్రేకాల మీద అతడు ఆరంభించాడు. ఇక్కడ ఈ సంఘాలున్నటువంటి మీరు అలాంటి పట్టణంలోకి వచ్చుటకు అనుమతించిన మీరు దయ్యం ఎంతో యుక్తులు గల తెలుసా? అలాంటి వాటి మీద సాతనుడు ఎగిరందులోకి దూకుతాడు, దాన్ని కూర్చు గడబిడలు చేస్తాడు. అతడు అది ప్రజలకు అలా గాయాలు చేస్తూ సంఘంలో గలిబిలి కార్యాలు చేస్తుంటాడు. అయితే అది ఆ విధంగా ఉండకూడదు. సహోదరులారా, నీవెంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ ఒక విషయాన్ని నష్టపరుచుకుని పోగొట్టుకుంటున్నాం. ఇది చెప్పి నేను ముగించనయ్యున్నాను. నేనెంత మంచిగా ఉన్నప్పటికీ, నేనెంత లేఖనాధారాలను ఉన్నప్పటికీ, దేవుని బైబిల్ గ్రంథాన్ని గురించి నాకెంత తెలిసినప్పటికీ, నా హృదయంలో ప్రతి మనవాళ్ళని గురించి దేవుని ఆత్మ ప్రేమ లేకున్నట్లయితే నా ఆరంభము తప్పే అవుతున్నది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ఇలా చెప్తున్నాడు, నేను జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ, చూస్తున్నారా, సమస్త దేవుని మర్మాలు గ్రహించగలిగి ఉన్నప్పటికీ, చూశారా, అన్ని ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడినైతే ఒట్టివాడని, దేవదూతల భాషలతోనూ మానవ భాషతోనూ నేను మాట్లాడినప్పటికీ, అదిగనగా దేవునితో ఎవరు మాట్లాడతారో ఎప్పుడు కూడా ఒకరు అర్థము చెప్పవలసి ఉన్నది. భాషలతో నేను మాట్లాడగలిగినప్పటికీ, నిజమైన దేవదూతల మనుషుల భాష ప్రేమ లేని వాడినైతే దాని వల్ల నాకు ఉపయోగం లేదే. కాబట్టి దేవుని మర్మాలన్నీ ఎరిగిన వాడినప్పటికీ, వాటి సంఖ్య కలిగి ఉన్నప్పటికీ, వాటి ఏకము చేసినప్పటికీ నాకు ప్రేమ లేదు, దాని వల్ల ఉపయోగమేంటి? ఇలా చెప్పాడు, ఇది మీరు కలిగినది వలన సమస్త జనులు మిమ్మల్ని నా శిష్యులుగా తెలుసుకుందరు అని. అసెంబ్లీస్ వారు ఏకత్వ వారిపైన ప్రేమ కలిగినట్లయితే, ఏకత్వ వారు అసెంబ్లీస్ వారిపైన ప్రేమ కలిగినట్లయితే, మీరు ఒకరిపైన ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే మంచిదా కాదా? అభిరుచి ఆశయం తప్పయినంత కాలం అలా లేనట్లయితే నీ ఆరంభము సరైనది కాదన్నమాట. అవును కదా? చూశారా, దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ నేను మాట్లాడినప్పటికీ, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడనే. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, అది మనకు తెలుసు. భాషలతో మాట్లాడటం నేను నమ్ముతాను. ఒక నారిలాగు సోహరబ్రహాం ఆరంభ రుజువులను నమ్మవద్దు సుమా అని అన్నాడు. నేనిప్పుడు దాన్ని మీతో విశదపరచగోరుచున్నాను. చూసారా, నేను మీతో చెప్పగోరుచున్నాను, ఒక వ్యక్తి క్రీస్తును చేర్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మలతో కొంత భాగాన్ని పొందుకున్నాడని నేను నమ్ముతాను. కారణం మత్తయి 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ఇలా చెప్పాడు, కాదు యోహాను 5:24లో అని నేను అనుకుంటున్నాను. ఆయన ఇలా చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముచ్చువాడు నిత్య జీవము కలవాడు అని ఆయన చెప్పాడు. నిత్య జీవము ఇచ్చువాడు లేక నిత్య జీవము నుండి వచ్చువాడు ఒకరు మాత్రమే. అతడు తీర్పులోనికి రంగా మరణంలోని జీవులోనికి దాటి ఉన్నాడు. ఎవనికి ఎవడు తనకు తాను పిలుచుకున్నాడు. దేవుడే అతన్ని పిలవలసి ఉన్నది. నిజంగా దేవుడు అతని పిలిచినట్లయితే అనేక మంది ప్రజలు కార్యనిర్వహణ చేసి కూడా దేవుడు అతని పిలిచారని తలుచుకుంటారు. అయితే త్వరగా వారి జీవితాన్ని నీవు చూడవచ్చు, అలాంటి వారి జీవితాన్ని. అయితే దేవుని పిలిచినట్లయితే నీవు అక్కడుంటావు, నీవు అక్కడ నిలబడతావు. అవునా? చూశారా, అలా కానట్లయితే అది బాప్టిస్ట్ సిద్ధాంతం కాదు సుమా. చూశారా, అయితే చేతులు కలిపినట్లయితే నిత్య భద్రత ఉన్నదని మాత్రం నేను నమ్మను. అటువంటిదంతా నేను నమ్మను, నమ్మనే నమ్మను. వారు దాన్ని నమ్మదలుచుకుంటే మంచిది. అయినప్పటికీ వారు నా సహోదరు అని నేను చెప్తాను. ఈ ఉదయం వేళల్లో ఒక చిన్న అప్పమును నేను అడిగినట్లయితే, మధ్యాహ్న భోజన సమయం అయిపోయింది సుమా, నేను చెర్రీని ఇష్టపడవచ్చు, నీవు యాపిల్ తీసుకోవచ్చు, అయితే మేమిద్దరం అపమును తింటున్నాం. చూశారా, అయితే మేమిరువురు అపమును తినేంత వరకు అక్కడ వ్యత్యాసం ఏమి ఉండదు. ఆ విధంగా మేము నమ్ముతున్నాం. మీరు ఏకత్వంగా ఉండాలనుకుంటే ఏకత్వంలోనే ఉండండి, అసెంబ్లీస్ గాడి వారిగానే ఉండాలనుకుంటే అసెంబ్లీస్ గాడి వారిగానే ఉండండి, మీరు బాప్టిస్ట్ వారిగానో రెస్పిడే వారిగానో ఉండాలనుకుంటే ఇక ఏ విధంగా ఉండాలనుకుంటే అందులోనే క్రైస్తవులుగా ఉండండి. అవునా? మీకు మీరు పరిశోధన చేసుకోండి. అయితే ఒకరితో ఒకరు గడబడి చేసుకోవద్దు. ఎందువల్లంటే ఈ చిన్న చిన్న విషయాలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నవి. అవును, అవన్నీ మిగిలిన ముక్కలై ఒక స్థలాన్ని చేరుకుంటవి. మనమేమి చేస్తున్నామని కాదు, మనమేమి అద్భుతాలు చేసామని కాదు, ఎన్ని పర్వతాలను కదిలించామని కాదు, అదేమైనప్పటికీ ప్రేమించి ఒక స్థలాన్ని ఆ స్థలానికి మనం వస్తున్నాం అనుకునే విశ్వాసానికి కాదు. అయితే మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నాం. అతడే ఎటువంటి సంఘానికి సంబంధించినప్పటికీ మనం ప్రతి సహోదరుని ప్రేమించినట్లయితే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. నటనగా మనం చేయటం కాదు, కానీ ఎందుకంటే అది మత సంబంధమైన ఆలోచన అని అది మనకు తెలుసు. అది మనం చేయవలసి ఉన్నదే. అయితే అది మనం చేసినట్లయితే మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నాం. అలాంటప్పుడు దీర్ఘశాంతము ఉంటుంది. ఒకరినొకరు సహించుట 3:9లో అనుకుంటాను, ఎక్కడనుకుంటాను, లేఖనం చెప్పినది తప్పు కావచ్చు, అయితే నేను అది చెప్తున్నాను. క్రైస్తవులు మనమైన తర్వాత మనం అసూయపడిరాదు. అవునా? మనం ఒకరినొకరు వినయ విధేయతలు చూపించుకోవడం ద్వారా మనం విశ్వాసం కలిగి ఉండము. చూశారా, మనం అది చేయలేం, మనం విశ్వాసం కలిగి ఉండలేం. మనం దేవుని గౌరవించవలసి ఉన్నది. చూశారా, ఆయన గౌరవించాలి. నా సహోదరుల యందు నమ్మకముంచడం ద్వారా అది ప్రేమ అవుతుంది తప్పకుండా. అయితే గౌరవము ఘనతలు దేవుడికి చెందుతవి. అయితే విశ్వాసము నమ్మకము ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండండి. ఒకరితో ఒకరు అబద్ధము చెప్పవద్దు. చూశారా, ఒకరితో ఒకరు అబద్ధము చెప్పవద్దు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఈ ఉదయం చెప్పినట్లయితే అది అలాగే చేయాలి. అది అలా కాకపోతే నేను వేషధారణ అయిపోతాను, అది నిశ్చయం. సహోదరులారా, సహోదరు టామీ, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండట్లేదు కదా, ఒక సెకండ్ తర్వాత సహోదరు టామీ ఒకటి చెప్పవలసి ఉంటుంది. అయితే నేనిది చెప్పవలసి ఉన్నది, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు నేను దీన్ని నమ్ముతున్నాను, కన్యేనే మరియను మన తండ్రికు దేవుడు కమ్ముకుని ఆమెలో రక్తపు కణమును పుట్టించగా యేసుక్రీస్తే జన్మించను. ఆయనే దేవుని కుమారుడు, దేవుడే తనకు తాను దాగుకునే మందిరం, శరీరీతిగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. లోకమును ఆయనతో సమాధాన పరచుకుని కొరకై క్రీస్తులో దేవుడున్నాడు. ఆ రక్తపు కన్నబు కలవరలో మన పాప క్షమాపణ నిమిత్తమై బ్రద్దలాయెను. ఆయన నుండి ఆత్మ బయటికి వచ్చి తిరిగి సంఘం పైకి వచ్చినది. ఎందుకంటే క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ లోగాస్, పరిశుద్ధాత్మ బాప్తిస్మము వలన మనలో ఇప్పుడు ఉన్నాడు. క్రీస్తే తనకు తాను విభజింపబడి ఆయన నిత్య జీవన మనలో ఒక్కొక్కరికి అనుగ్రహిస్తూ మనము దేవుని సంఘముగా ఉండటం కొరకై ఒక గుంపు ప్రజలుగా ఉన్నట్లుగా చేశాడు. నేను గుర్రపు స్వారీ చేస్తుంటానని మీకు తెలుసు. నా యొక్క తండ్రి గారు ఒక గొప్ప స్వారీ చేసేవాడు. నేను స్వారీ చేస్తుంటాను. అరెపాహు లోయలో మేము మందును మేము మేపుతుండే వారం. అంటే అరెపాహు అడవికి ఆవల ఆ నది యొద్ద అని అర్థం. హెర్ఫోర్డ్ సమితి వారు ఆ లోయను కాచేవారు. ఆ లోయలలో కాపలాదారులు అక్కడ ఎంతో ఎక్కువ గడ్డిని పండిస్తారు. తందుకు మించిన గడ్డిని వారు ఉత్పత్తి చేయగా ఆ గడ్డి బిడిలో నీ యొక్క ఆవు నీవు మేపగలుగుతావు. అక్కడ ఈస్టర్న్ పార్క్ కింద నా యొక్క గంభీరమైన వేట పొలాలు అక్కడే ఉండేవి. నేను ఒక సంవత్సరం ఇక్కడ మేపుకున్నాను. వసంత ఋతువులోను గ్రీష్మతులోను నేను ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ నేను చుట్టూరా స్వారీ చేస్తుండేవాడు. ఎందుకంటే స్వారీ చేయడం నాకు అతి ప్రియం. ఆ లోయల్లో గుంపులు గుంపులు గడ్డి భూములు కాపలాదారులు ఇక్కడికి వచ్చి వారి పశువులను మేపుకుని హక్కు వారు కలిగి ఉన్నారు. వసంత ఋతువులోను ఇంకా అనేక సమయాల్లోనూ చెల్లా చెదరపోయిన పశువులను ఒక చోట చేర్చుటకు నేను వారికి సహాయం చేసేవాడను. ఆ పంక్తులను వాటి వ్యక్తిగత ఆస్తులపై పై ఉండకుండా అక్కడొక్క అడ్డుదిని ఉండేది. అవన్నీ లోనికి వెళ్తున్నప్పుడు కావలవాడు అక్కడ నిలబడి ఆ పల్లు పశువులన్నింటిని లెక్కబెట్టేవాడు. నేను ఇక్కడ దినమంతా గంటల కొలది కూర్చుని మిస్టర్ గ్రిమ్స్ వి వెళ్తున్నప్పుడు నేను గమనిస్తూ ఉండేవాడను. అతనివి డైమండ్ బార్ పశువులు, మావైతే టర్కీ ట్రాక్. మాకొచ్చి క్రిందగా వారి జెఫ్రీ ఫ్రైపర్డ్ ఆ పశువులు ఉన్నవి. అలాంటప్పుడు నేను నా యొక్క కాళ్లను జీని కొంకలో పెట్టి కూర్చొని అక్కడ కాపలావాడు ఆ పశువులను ఏ విధంగా లెక్కిస్తూ ఉండినది నేను గమనిస్తూ ఉండేవాడను. ఒకటి నేను గమనించాను, దానిపైన గుర్తు లేక ముద్రకు అతను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చట్లేదు. అయితే ఒకదాని కొరకు అతను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అది రక్తపు కూచి కొరకు. అవి హెర్ఫోర్డ్ జాతికి పుట్టినవి ఉండాలి లేదా కంచె అవతల అవి ఉండవలసి ఉంటున్నది. అయితే ముద్ర లేక గురుతు ఏమంత వ్యత్యస్తాన్ని చూపించలేవు. నేను ఇలా తలంచాను, తీర్పు రోజున అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మన ముద్రలను లేక మన గుర్తులను ఆయన చూడబోవట్లేదు, అయితే రక్తపు కూచిని చూస్తాడు. నేను అనేకమైన తప్పిదాలు చేశాను. నేను వచ్చినటువంటి రహదారినా ఎప్పుడైనా నేను నొక్కి చెప్పినవి మీరు ఎప్పుడైనా విన్నట్లయితే అది కొంత అభ్యంతరాన్ని కలిగిస్తే ఈ ఉదయవేళ అభ్యంతరంగా నేను ఏదైనా చెప్పినట్లయితే నన్ను క్షమించమని క్రైస్తవ సోదరి సహోదరుగా నేను ఇవాళ అడుగుతున్నాను. అది చేయాలని నా భావం కాదు. మీరు తెలుసుకోవాలని నా హృదయాన్ని మీకు బహిర్గతం చేస్తున్నాను. ఏవైనా బాప్తిసం ఉన్నట్లయితే సహోదరులారా మీకు మీరే అది చేయండి. అది నేను చేయను. చూశారా, నేను చేస్తే ఆ విధంగా నేను చేస్తాను. మీరు ఎవరు తీసుకున్నారు చూశారా, కనుక మీరు వ్యక్తిని తీసుకునండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క వారు బాప్తిసమిచ్చారు. ప్రభుని యేసుక్రీస్తు నామలో వారు బాప్తిసమిచ్చారు కూడా. అయితే నేను ఇంకా దాన్ని చేయలేదు. నా సొంత సంఘంలో నేను బాప్తిసమిచ్చాను. అక్కడ ప్రజలు ఆ విధంగా చేశారు. ఆ విధంగా నా సంఘంలో ప్రజలు బాప్తిసం తీసుకుంటారు. నేను వెనక్కి చూసినట్లయితే అది పాతకాలపు మిషనరీ బాప్టిస్ట్ పద్ధతి. అవును, అది అదే. దైవిక స్వస్థతని నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ బాప్తిస్మని నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడమని నమ్ముతాను, దేవుడు ఆయన సంఘానికి ఇచ్చిన ప్రతి ఒక్క వరాన్ని నేను నమ్ముతాను, 100 పాళ్లు వారి పక్షంగా ఉంటాను. నేటి దినాల్లో ఉన్నటువంటి ఈ గొప్ప గొప్ప నకిలీ స్వస్థతలను నేను నమ్మను. నేను వాటిని నిమిత్తం లేను. నేను ఇక్కడ గుర్తింపు చేయాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఒక సహోదరుడు ఉన్నాడు. అతను నా ప్రశస్తమైన సహోదరుడైన టోమ్ హిక్స్ కాదు. నేను ఆయనను నిజమైన క్రీస్తు సేవకునిగా గుర్తిస్తాను. ఇంకో దేశంలో ఇంకొక మనుషుడు ఒకరున్నారు. అతను ఎప్పుడూ దేవుని యొక్క సూపర్ డూపర్ హీలర్, గొప్ప నకిలీ స్వస్థత పరచువాడుగా, గొప్ప నకిలీ స్వస్థపరచువాడుగా ఉంటాడు. మీరు తెలుసా, లూథరన్ సంఘం నుండి అతను కూర్చొని ఒక ఉత్తరం వచ్చినది. ఫైల్లో ఉన్నది. నా యొక్క కార్య నిర్వహణకి అది తెలుసు. అతని పేరు నేను చెప్పను, ఎందుకంటే అది క్రైస్తవ పద్ధతి కాదు. నేను అతని యొక్క ఆలోచనలకు వ్యతిరేకమైనప్పటికీ అది మంచిదే. నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతను నా సోదరుడే. ఓ విధమైన ఉద్రేకానికి వారు వచ్చారు, ఒక విధమైన తుల్లిపట్టం. అలాంటి వారు చేస్తున్నారు, గ్రహిస్తున్నారా? అది మంచి పని కాదు. శరీర సంబంధమైన కృషి ఉద్దే చేస్తుంది సహోదరుడా. కాబట్టి ఈ లూథరన్ సేవకుడు అతని పైన ఒక లేఖ వ్రాశాడు. అతను అన్నాడు, మీరు అమెరికా సువార్తికులు, గొప్ప నకిలీ స్వస్థతతో అందరి దగ్గరికి మీరు వస్తున్నారు అని అన్నాడు. ఇది నాకు వ్యక్తిగతంగా ఒక పూబంది అవుతున్నది. అది ఆ విధంగా కాదని దేవునికి తెలుసు. అయితే అతని ఇలా చెప్పాడు, ఆ చిన్న బిడ్డైన డెబోరా స్టెరెక్ చనిపో ఉన్నప్పుడు ఆ తల్లి ఆ దినమందు ఇండియాలో కాలిఫోర్నియా నిలబడి ఉన్నది. ఎక్కడైతే ఆ బిడ్డ చనిపోయి చల్లగా అయిపోయాడో అక్కడ ఆ బిడ్డను సౌరు బ్రహం గారి చేతుల్లో పెట్టగా అతని ఇక్కడ నిలబడి ఆ బిడ్డ కొరకై ప్రార్థించాడు. ఆ బిడ్డ అరుపులు అరుస్తూ తందుకుంటుంది. తల్లికి అప్పజెప్పాడు. మెక్సికోలో జరిగిన విషయం కూడా అతనికి తెలుసు. అది ఫుల్ గోస్పెల్ బిజినెస్ మెన్ వారి యొక్క వివరణ అవుతున్నది. ఒక వైద్యం దగ్గర నుండి ఒక నిర్ధారణను నీవు పొందవలసి ఉన్నది. అక్కడ ఆ ఉదయం మెక్సికో అబ్బాయి 9 గంటలకు చనిపోయినప్పుడు, ఈ అబ్బాయి రాత్రి 11 గంటలకు చనిపోయినప్పుడు వైద్యుడు వివరణ పత్రం రాసి ఇచ్చాడు. ఎస్పినోజా అనేక మంది అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహోదరులకు అతడు తెలుసు. అతడు చనిపోయాడని వైద్యుడు అతని వివరణ పత్రం తీసుకున్నది. అతడే, ఆ గుంపులో నేను ఒక దర్శనాన్ని చూశాను. మెక్సికోలో 20,000 మంది కేథలిక్ వారు క్రీస్తును అంగీకరించారు. దాన్ని మీరు తీసుకుంటున్నారా అని నేను అడిగాను. ఆ బిడ్డ ఎవరో నాకు తెలియదు, నేను ఒక దర్శనం మాత్రమే ఇక్కడ చూస్తున్నాను అని చెప్పాను. బిల్లీ ఇంకా తదితర 30 లేక 40 మంది కాపలాదారులు ఆ చిన్న బిడ్డను తీసుకుని ఆ స్త్రీ ప్రార్థనా వరుసలోకి రాకుండా చేయలేకపోయారు. కాళ్ల మధ్యలో నుండి ఆమె నెట్టుకుని వచ్చినది. కనుక చిట్టు చివరికి నేను జాక్ మోర్ వెళ్లి ప్రార్థించు అని జాక్ మోర్ తో చెప్పి పంపాను. నేను ఇటు చూశాను, ఒక చిన్న మెక్సికో చిన్న బిడ్డ నవ్వుతూ ఉండడం చూశాను. ఒక నిమిషం ఆగు, ఆ బిడ్డ ఇక్కడ తీసుకుని రండి అని అన్నాను. అర్థం చేసుకుంటున్నారా? ఆ దుప్పటి మీద నా చేతులు వెంటనే, మరి ఆ రోజంతా వర్షం పడుతూనే ఉన్నది. ఆ ఉదయం నుండే వారు అక్కడ నిలబడి ఉన్నారు. ఇప్పుడు రాత్రి 11 గంటలైనది. ఆ చిన్న బిడ్డ నా చేతులు ఉంచాను. ఆ బిడ్డ తన్నుకుంటూ కీచుమని కేకలు వేశాడు. వారు కేకలు పెడుతున్నారు. ఆ తర్వాత వారు తీసుకెళ్లి వివరణ తెచ్చుకున్నారు. వైద్యుడి దగ్గరికి వెళ్లారు. బిడ్డ ఉదయం 9 గంటలకు చనిపోయాడు, నిమోనియాతో చనిపోయాడని నేను వివరణ ఇస్తున్నాను అని వైద్యుడు చెప్పాడు. చూశారా? కనుక ఆ విషయాలన్నీ సత్యమే. ఆ సవివరణలు అలా ఉండవలసి ఉంటుంది. దేని విషయం కూడా నువ్వు ఎల్లప్పుడూ నమ్మకంగా యథార్థంగా ఉండాలి. అది ఎలాగుండాలో అలాగే ఉండవలసి ఉన్నది. దేని విషయం కూడా దేవునికి సహాయం అవసరం లేదు. గ్రహిస్తున్నారా? ఆయన దేవుడు సుమా. దీన్ని ఇప్పుడు చెప్తున్నాడు. అమెరికాలో ఈ తల్లి బ్రహాం గారిని ఫోన్ లో ఏడుస్తూ పిలిచి వచ్చి నా బిడ్డను లేపు అని అన్నదామె. ఆమె యొక్క భర్త సైన్యంలో ఒక చాప్లైన్. మీలో అనేక మందికి జూలియస్ తెలుసు. ప్రవక్త ఆఫ్రికాను సందర్శించుట అను నా యొక్క పుస్తకాన్ని అతను రాశాడు. ఆ బలహీనులకు నార్వే తల్లి గొంతు చిచ్చుకుంటూ, సోదరు బ్రహాం బిడ్డ ప్రాణం పోసుకునే వరకు నేను నిలబడే ఉన్నాను అని అంటున్నది. క్రీస్తు దాసుడు నీవు అని మేము నమ్ముతున్నాం అని చెప్తున్నది. వచ్చి నా బిడ్డ మీద చేయి ఉంచు, అది బ్రతుకుతున్నది అని చెప్పినది. నెమోనియాతో 1-2 సెకండ్ల క్రితమే చనిపోయినది. 5-6 గంటల నుండి జబ్బుగా ఉండిపోయినది అని చెప్పినదామె. అక్కడ ఈ ప్రజలంతా కేకలు పెడుతూ, దేవుడు దాన్ని బ్రతికించబోతున్నాడు, దేవుడు దాన్ని లేపబోతున్నాడు అని అంతా కేకలు వేస్తున్నారు. ఆ విధంగా అమెరికా విమానము కాదు, అమెరికా సైన్యం జెట్ విమానంలో వెళ్లిపోయి తిరిగి ఒక దినంలో వచ్చేసింది. నేను రాకముందు ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకునివ్వండి అని నేను చెప్పాను. కనుక 2 దినాలు నేను ప్రార్థించాను. ఆ బిడ్డ ఇక్కడ పండుకుని ఉండడానికి వైద్యుడు ఎంతో దయ చూపాడు. ఒక ఉదయం నేను మేల్కొని వంటగదిలోకి నడిచి వెళ్తున్నాను. అక్కడ నిలబడి చూశాను పైన ఒక వెలుగు. ఆ వెలుగంతా కొంత కొల ప్రమాణమంతలో ఆ వెలుగు చుట్టూ తిరుగుతూ, దాన్ని ముట్టవద్దు, దాన్ని తృణీకరించవద్దు అని, అది ప్రభు యొక్క హస్తము అని చెప్పండినది. నేను వెలుగుకు పరిగెత్తుకుని వెళ్లి ఆ పిలిచాను. పిలిచి చెప్పాను, నేను రాలేకున్నాను అని చెప్పాను. ఈ లూథరన్ సేవకుడు చెప్పాడు, సోదరు బ్రహాం కు తెలియపరచబడినట్లుగా దేవుని యొద్దని నిజమైన వివరణ నీవు పొందుకునే వరకు ఎందుకు నీవు ఆగకూడదు అని అడిగాడు. అప్పుడు నీవు మాట్లాడుతున్నదేంటో తెలుసుకుంటావు అని చెప్పాడు. సహోదరులారా, అది అదే. మనం ఎగిరి తీర్మానాలు తీసుకున్నట్లయితే నిదానించి దేవుని వద్ద నుండి నిజమైన వివరణ పొందుకుందాం. అంతా ఇక్కడ ఉన్నదంతా దేవుడంటే ఇరుగుని పాపులను స్వస్థపరచునే. దైవిక స్వస్థ అనేది ఒక సిద్ధాంతాలపై ఆధారపడుతున్న నేను నమ్ముతాను. మొదటిగా నీవు దేవుని దగ్గర రావలసి ఉన్నది. ఆయనకు నీ హృదయాన్ని ఇచ్చి ప్రభుని యేసుక్రీస్తు రక్తములో మీ జీవితాలు కడుక్కోవాలి. అప్పుడు దేవుడు నీలో కార్యాన్ని ఆరంభించి నిన్ను స్వస్థపరుస్తాడు. అక్కడ ఆ స్త్రీకి ప్రార్థించినప్పుడు, ఒక దైవభక్తుడు ప్రార్థించినప్పుడు ఆ స్త్రీ స్వస్థత పొందినది. ఆ సహోదరుడు చెప్పినట్లుగా, అవునా, నా యొక్క జీవితంలో నేను అనేకమైన తప్పిదాలు చేశాను, చెడ్డ కార్యాలను నేను అనేక రకములను చేశాను. బహుశా నేను ఎక్కువ కాలం బ్రతికినట్లయితే నేను అనేకములను చేస్తాను. బహుశా మీలో మీ మార్గాలకు మీలోనే కొందరు అభ్యంతరంగా ఉండవచ్చును. నేను నన్ను క్షమిస్తారని నిరీక్షిస్తున్నాను. అబ్రహాము కలిగినటువంటి నిరాశ నిస్మరణ గురించి నేను చదువుతుండని, అతను చేసినటువంటి కార్యాలు, అతను దేవుని అనుమానించాడు, అతని భార్యను గురించి అబద్ధమాడాడు మొదలగునవి. అతని యొక్క దైవిక చరిత్ర రూమా 4వ అధ్యాయంలో వ్రాయబడినప్పుడు అతని యొక్క తప్పిదములు మారెన్నడూ ఉదాహరణ చేయబడలేదు. అయితే అతను ఈనాడు సందేహించలేదు, దేవుని యందు అనుమానపడలేదు, అయితే బలం పొందాడు. అతని దైవిక జీవిత చరిత్ర వ్రాయబడినప్పుడు అతని యొక్క తప్పిదాలన్నీ మరువబడినవి. అతని నిరాశ నిస్పృహలు వ్రాయబడలేదు, అతని తప్పిదాలు కూడా తెలియచేయబడలేదు. ఆ దినమందు నా చరిత్ర చదవబడినప్పుడు నా వాటిని కూడా ఆయన తుడిచివేస్తాడు, దాన్ని గూర్చి ఆయన తలంచడు. మీరును అలాగే నేను నిరీక్షిస్తున్నాను. దేవుడు మన దీవించుడు గాక.
Christ in me, the hope of glory. There's ins and outs and overs in the life of every man. I'm not going to speak. I have a message. I believe that everything has been said and seen in the heavens. My heart is stirred this morning. I believe that for many of us, some things have been cleared up. There's nothing wrong in backing out, but remember, pick up the back. Say it again, please. And may our vision and our sight be raised high, high, higher, higher than the things of this world.
Yes.
That we may see Christ and others may see Christ in us. Lay your hand upon each one of these of thy servants.
Grant it, Lord.
And may as we go out of this place this morning, that we will determine to see nothing save Christ only.
Amen.
That I am together within each other. That we know the job is there's such a big job to be done, Jesus. There's such a great harvest to be reaped.
Yes,
oh, Lord. Help us, Lord,
yes.
That we'll join hands together
Bring it, Lord.
And sweep across the land.
Yes, Lord.
When the lost and down, before the
ప్రపంచమంతటి జరుగుతున్న నిన్ను చూసినట్లయితే ప్రభువా నీ దాసుడు క్షేమముగా వెళ్ళను కాక అని నేను చెప్తాను.